गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते. ॐ भूर्भुवःस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवःस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवःस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. భగవద్గీత యొక్క ఒక యోగాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఏమిటి ఒక యోగాన్ని మనం అర్థం చేసుకున్నాం? శ్రీకృష్ణుణ్ణి తప్ప, ఆ పరమాత్మని తప్ప మిగతా దేని గురించి నువ్వు ఆలోచించినా విషాదమే. దేశం ఎలా బాగుపడుతుంది, ప్రపంచం ఎలా బాగుపడుతుంది, పిల్లలు ఎలా బాగుపడతారు, నా శరీరంలో ఉన్నటువంటి రోగం ఎలా పోతుంది, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా బాధకు కారణమే. ఎవరిని మనం డైరెక్ట్ గా చూడాలి అంటే సిద్ధి సాయి చెప్పినట్టు నువ్వు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. అతని వైపు చూడటం అంటే అతని శరీరాన్ని పట్టుకోవడం కాదు, అచేతనత్వం. ఏ చేతనత్వంలో అయితే సిద్ధి సాయి ఉన్నాడో మీరు ఆ మానసిక చేతనత్వంలో ఏ క్షణంలో అయినా వెళ్ళిపోవచ్చు. దాన్ని నిలబెట్టుకోవటం మీకు కష్టం అవుతోంది. నేను నిరంతరము మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి చేసేటటువంటి ప్రయత్నం అది. ఆ స్థాయి పెద్ద కష్టమేం కాదు, అది చాలా సహజమైనటువంటి స్థాయి. ఇంకా నిజం చెప్పాలి అంటే అది మీ జన్మ హక్కు ఆ స్థాయి. కానీ ఏమవుతోంది ఆ జన్మ హక్కు? అనేక రకాలైనటువంటి విషాదాలతో ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది రైటా, అది రైటా, రకరకాలైనటువంటి భావాలు. రథం స్థాపయమేచ్యుత, ఇటొక సేన ఉంది, అటొక సేన ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. ఈ మంచి చెడు అనేటటువంటి బేరీజ్ మీరు ఎంతవరకు వేసుకుంటారో అంతవరకు మీకు దుఃఖాలు తప్పవు. ఎందుకంటే మీకు మంచిది అనిపించేది ఇంకొకటికి చెడు అనిపిస్తుంది. మనకే మనకి మంచిదైంది ఒకప్పుడు చెడు అవుతుంది. మామూలుగా ఐస్ క్రీమ్ తింటే మంచిదే, జ్వరంగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే చేత ఏది మంచిది ఏది చెడు అనేటటువంటి ఆ భావాన్ని దాటివేయటానికి కావలసినటువంటి మానసిక శక్తి నేను పొందాలి అనేటటువంటి యోగము అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగం నుంచి మనం నిన్నటి నుంచి సాంఖ్యయోగంలోకి వచ్చాం. సాంఖ్యయోగంలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మాటలు మన చేతలు సంబంధం లేకుండా ఉంటాయి. అశోచానన్వ శోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండిత. మనందరం పండితులమే, మనందరం భగవద్భక్తులమే, మనందరం గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్లమే. కాని అన్ని అనుమానాలే, అన్ని భయాలే. స్వయంగా ఆ భగవంతుడే సంపూర్ణ సృష్టిని నడిపిస్తున్నప్పుడు, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా, ఆఖరికి మనం శ్రీకృష్ణంలో చూస్తున్నాం శంబరాసురుడు వేసే ప్రతి అడుగు ఎవరు గమనిస్తున్నారు? శ్రీకృష్ణుడు గమనించటం లేదా? శంబరాసురుడికి శ్రీకృష్ణుడి మీద భక్తి ఉందా, కోపం ఉందా? ఇంకా పరమ అసహ్యం కూడా. కానీ అతను వేసేటటువంటి ప్రతి అడుగు కూడా శ్రీకృష్ణుడు గమనిస్తున్నాడు. శంబరాసురుడు చేసే తప్పే సుధాముడు చేశాడు. వెళ్తున్నాడు బృందావనానికి దేనికి, ద్వారకే, సుధామా నగర్ నుంచి. తర్వాత సుధామా నగర్ అయిందనుకోండి అది. అక్కడుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో స్వయంగా అతనికి ఎవరు ఎదురొచ్చారు? శ్రీకృష్ణుడే. కానీ తను శ్రీకృష్ణుడికి బుద్ధి చెప్పబోయాడు. అక్కడ కూడా మనం చేసే వెధవ పని అది, పిచ్చి పని అది. మీరు దాన్ని గమనించుకుంటే చాలు, మీరు ఆ తప్పు అందరం చేస్తాం. అది మీకు అంటంలో ఉద్దేశం, నాది కూడా చేసేది అదే. ప్రతి సాధకుడు ఆ స్థితికి రానంత వరకు చేసేటటువంటి పరమ చెత్త పని అది. ఎదురుకుండా ఉన్నటువంటి భగవంతుణ్ణి వదిలేసి ఎక్కడో ఉన్నటువంటి భగవంతుణ్ణి పట్టుకుంటాం. ఎదురుకుండా తనతో పాటే ద్వారక వరకు వచ్చాడు శ్రీకృష్ణుడు. కాని మురళీ మనోహరా, నువ్వు చెప్పవు, నువ్వు కృష్ణుని భజన చెయ్యవు అని ఆయనకి చెప్తాడు. మనం నవ్వుకుంటాం. మన జీవితాలలో కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లే మురళీ మనోహరులేమో అన్న జ్ఞానం ఎందుకు రావటం లే మనకి? అశోచానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. మనం నవ్వుకుంటాం సుధాముడు చేసినటువంటి పని చూసే. కాని మనం ఏం చేస్తున్నాము? మరి మాకు ఎలా తెలుస్తుంది మాస్టర్ వాడెవడో? వాడెవడవుతే నీకే, నువ్వు భగవంతుడు అనుకుంటే చాలు, వాడు భగవంతుడే నీకు. వాడు మంచివాడా చెడ్డవాడా నీకు అనవసరం. శంబరాసురుడు కూడా మంచి పనే చేస్తున్నాడు, ఇన్ హీజ్ ఓన్ వే. తనకి చేతనైనా మంచి పని తను చేస్తున్నాడు. అశోచానన్వ శోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఈ స్థాయి సాంఖ్యయోగంలోని మొదటి మెట్టు. విషాదం పోయింది ఇంకక్కడ. ఇంక విషాదం ఏముంటుంది అక్కడ? విషాదం ఎప్పుడు వస్తుంది మీకు? ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇది మంచా, ఇది చెడా, నన్ను ఎక్కడ తీసుకుపోతుందో ఇది, నేను భగవంతుడికి దూరం అయిపోతున్నామేమో. ఏంటా మూర్ఖత్వం, నువ్వు భగవంతుడికి దూరం ఎలా అవగలవు? నువ్వు ఉన్నదే భగవంతుడిలో, నువ్వు జీవిస్తోందే భగవంతుడిలో. భగవంతుడు లేనటువంటి, సర్వాంతర్యామి లేనటువంటి స్థలం ఏదైనా ఉన్నదా? హిరణ్యకశిపుడు యొక్క మూర్ఖత్వం అదే. నిరంతరము నేను మీకు అనేక సార్లు చెప్తూ ఉంటాను, ప్రహ్లాదుడికి భలే నవ్వు వస్తూ ఉండింటుంది. విష్ణువును వెతుకుతున్నాను, విష్ణువును వెతుకుతున్నాను, మూడు లోకాల్లోనూ నేను విష్ణువును వెతుకుతున్నాను, నాకెక్కడా విష్ణువు దొరకలేదు, నీకు దొరికితే చెప్పు నాయన ప్రహ్లాద అంటాడు. ప్రహ్లాదుడికి అర్థం కానిది ఏంటంటే సర్వవ్యాపి అయిన వాడిని వెతకటం ఏంటని. మీరు ఎందుకు వెతకటం సర్వవ్యాపి అయిన వాడిని? అన్ని చోట్ల ఉన్నవాడిని వెతికేదే ఉంది? వెతకవలసిన వాళ్ళని ఎవరిని? తప్పిపోయిన వాళ్ళని, అక్కడ లేని వాళ్ళని. ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు. ఉందో లేదో మనకి సందేహం, నాకు డౌట్. చెప్పేశాం మనం నోటుతో, ఇందుగలడు అందులేడు సందేహం వలదు. కానీ మన ఆచరణ ఎలా ఉందని అది ఆ శ్లోకంలో నిన్న మనం చదువుకుంటున్నది. అశోచానన్వ శోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. గతాశూన గతాశూశ్చ నాను శోచంతి పండిత. ఆ సర్వవ్యాపకత్వము అనేటటువంటి అనుభూతి మనం తెచ్చుకోలేకపోతున్నాం. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు మనం దాని గురించి చెప్పుకున్నా కూడా ఆ ప్రజ్ఞ స్థిరం చేసుకోలేకపోతున్నాం మనం. అది స్థిరం చేసుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితే సాంఖ్యయోగము. నిరంతరము మనము ఈ రెండో అధ్యాయంలో చదువుకునేటువంటి ప్రతి శ్లోకము మిమ్మల్ని రకరకాలైనటువంటి ఉదాహరణలతో, రకరకాలైనటువంటి కర్మకాండలతో, రకరకాలైనటువంటి సాధనా విధానాలతో మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్తుంది. ఏ స్థితికి? నువ్వు భగవంతుడు సర్వజ్ఞుడు అని తెలిసినప్పుడు నీ యొక్క బాధలు కూడా భగవంతుడే నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు తీసివేయాలో అన్న సంగతి భగవంతుడికి తెలుస్తుందా తెలీదా? తెలిసాక ఇంక విషాదం ఏముంది? ఇంక విషాదం ఉన్న పని లేదు కదా. శాపం ఇచ్చాడు అప్సరస్, ఎవరు అప్సరస పేరు? పద్మిని. శివుడు మన్మధుణ్ణి కాల్చేశాడు, రైట్? కాల్చేశాక ఏమన్నాడు? ఇన్ని సంవత్సరాలు పోయాక, లక్ష లక్షల సంవత్సరాలు గడిచి ఉంటాయి, మన్మధుణ్ణి కాల్చేశాక మళ్ళా మన్మధుడు ప్రద్యుమ్నుడుగా అవతరించాడు కదా. ఈ మధ్యకాలంలో మనం తొందర పడినా తొందర పడకపోయినా జరిగేదేంలే, కాల్చింది భగవంతుడే, మళ్ళా నీకు శరీరం ఇస్తాను అన్నది భగవంతుడే అని స్పష్టంగా మనకు అర్థమవుతున్నప్పుడు, ఈ సంపూర్ణ సృష్టి యొక్క నిర్మాణమే భగవంతుడిది అని మనకు అర్థమవుతున్నప్పుడు ఇంకా ఆవేదన ఎందుకు? ఇంక ఎందుకు అక్కడే ఉంచాడు? సర్వజ్ఞుడైనటువంటి వ్యక్తికి మీకేం ఇవ్వాలో తెలీదా? యుద్ధం చేయించాలా, యుద్ధం చేయించకూడదా? మాట వినే కోడలు రావాలా, ఎదురు తిరిగే కోడలు రావాలా? మాట వినే కొడుకు పుట్టాలా, మాటలు విని కొడుకు పుట్టాలా? కొడుకు మిమ్మల్ని బాధ పెట్టాలా, ఆనందింపజేయాలా? ఇదంతా ఎవరు నిర్ణయించేది? వాడే. వాడెవడు? సర్వజ్ఞుడు. పోనీ సర్వజ్ఞత్వంతో ఆగిందా అతని యొక్క సామర్థ్యము? కాదు కదా, అఘటన ఘటనా సమర్థుడు. అటువంటి వాడు కూడా మిమ్మల్ని అలాంటి పరిస్థితిలో ఉంచాడంటే అంతకంటే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు అని అర్థం. అతని యొక్క శక్తి మీద, అతని యొక్క సామర్థ్యం మీద మనకు అవిశ్వాసం ఉండాలి. సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి ఆ భగవంతుడు మనని ఎక్కడ ఉంచుతాడో అదే రైట్. ప్రజ్ఞావాదాంశ భాషసే, ఇది రైట్ అని ఒప్పుకుంటున్నాం మనం. కానీ రెండో క్షణంలో ఏమంటాం? ఇది మారాలి. రెండో క్షణంలోనే అంతా మీరు చాలా బాగా చెప్పారు మాస్టారు, కానీ ఆ కానీలు వద్దు అంటున్నాడు వాడు. పోయే నయా పైసలు వచ్చేసాయి కానీలు పోయి, కానీ మనం కానీలు వదలటంలే. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, నేచర్ కానీలు తీసేసింది. అది అంచేత ఆ మానసిక స్థితి, ఆ మానసిక స్థితిని తెచ్చుకున్న తర్వాత శ్లోకం చూడండి. నత్వే వాహం జాతునాశం నత్వం నేమి జనాధిపాహ నచైవ న భవిష్యామ సర్వే వయమతఃపరం. నేనును, నేనును అంటే భగవంతుడు, నీవును సాధకుడు, ఈ రాజులు ప్రపంచంలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఒకప్పుడు లేనివారము కాము, భవిష్యత్తులో లేకుండా పోయేవారము కాదు. మనం అలా ఉంటాం, శరీరాలు మారుతూ ఉంటాయి, వేషాలు మారుతూ ఉంటాయి, పాత్రలు మారుతూ ఉంటాయి. ఒకసారి తల్లి వేషంతో వస్తాం, ఒకసారి తండ్రి వేషంతో వస్తాం, ఒకసారి గురువు వేషంతో వస్తాం, ఒకసారి రాక్షసుడు వేషంతో వస్తాం. రకరకాలైనటువంటి వేషాలతో ఈ ప్రకృతిలో మనం జన్మిస్తూ ఉంటాం. ఇది ఒకప్పుడు మనం లేనటువంటి పరిస్థితి లేదు, రేపు మనం ఉండబోము అనేటువంటి పరిస్థితి లేదు. మరి ఉండేది, ఉండకుండా పోయేది, పోతూ వస్తూ ఉండేది ఏంటి అంటే శరీరాలు మాత్రమే. శరీరాలు మారిపోతూ ఉంటాయి, బట్టలు చిరిగిపోతే మళ్ళా కొత్త బట్టలు ఎలా వేసుకుంటాము, అలాగా మనం శరీరాలను మార్చుకుంటూ ఉంటాం. ఇది కూడా మనం తెలుసు, మనకి భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వేదాంతం మనం చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ చెప్పాల్సిన పని ఏంటంటే, మీరు నోటితో చెప్తున్నటువంటి వేదాంతం మీ ఆచరణలో కనిపించటం లేదే అని, అంతే. అంతకంటే ఇంకేం చెప్పటం లేదు మనం ఇక్కడ. సాంఖ్యయోగం అంటే అంతే, నువ్వు చెప్పేటటువంటి వేదాంతము, నువ్వు చెప్పేటటువంటి వేదాంతం అంటే ఏంటి? జ్ఞానము యొక్క అంతము. వేదము అంటే ఏదో పుస్తకాలు కావు, వేదము అంటే టు నో, టు అండర్స్టాండ్, టు డీల్. ఒక విషయాన్ని సమగ్రముగా అవగాహన చేసుకోవటాన్ని వేదము అంటాం, టు నో. దాని యొక్క అంతము, ఇంకా అంతకంటే ఎక్కువ నీకు తెలుసుకోవాల్సినది తెలుసుకో, భవిష్యత్తులో తెలుసుకోవాలన్నా కూడా అంతకంటే ముంచి నువ్వు తెలుసుకోలేనిది ఏమీ లేదు. దీన్ని కనుక మనం గుర్తుంచుకుని తర్వాత శ్లోకానికి వెళ్దాం. నాశతో విద్యతే భావో నాభావో విద్యతే సత ఉభయోరపి దృష్టవంతః స్వనయో స్వతదర్శిభి. లేనిది లేదు, ఉన్నది ఉంది, అంతే కదా. లేనిది నువ్వు కావాలనుకున్నా ఉండదు, ఉన్నది నువ్వు పోవాలనుకున్నా ఉండదు. ఈ రెండిటి యొక్క తత్వము జ్ఞానుల చేత దర్శింపబడినది. అక్కడ వర్డ్ జ్ఞానుల చేత అన్నాడు. ఆ జ్ఞానం ఏంటో అర్థం చేసుకోండి. ఈ సంపూర్ణ సృష్టి ఒక విశాలమైనటువంటి పరిణామ క్రమంలో వెళుతోంది అన్నది ఇటు సైంటిస్టులు చెప్తున్నారు, ఇటు వేదాంతులు చెప్తున్నారు. భగవంతుడు సృష్టి రచన మొదలెట్టాడు బ్రహ్మ. బ్రహ్మ సృష్టి రచన మొదలెట్టిన తర్వాత మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సృష్టింపజేసుకుంటూ చివరికి మానవుల్ని సృష్టించాడు. ఈ మానవులు మళ్ళా పరిణామ క్రమంలో అనేక రకాలైనటువంటి మార్పులు చెంది చివరి మళ్ళా ఎందులో కలిసిపోతారు, భగవంతుడిలో కలిసిపోతారు. చాలా మంది అడిగేటటువంటి ప్రశ్న అంతే, అంతగాడికి ఈ సృష్టి అంతా ఎందుకు? మళ్ళా తనలోంచే ఉద్భవించి తల్లోనే లీనమైపోయేటటువంటి ఈ సృష్టి యొక్క కారణం ఏమిటి, పరిణామం ఏమిటి, దీనికి జవాబు చెప్పటానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఒక భారతీయ ఋషులలోనే ఉంది తప్ప మిగతా ఎవళ్ళలోనూ ఆ ధైర్యం లేదు. రకరకాల వ్యక్తులు, రకరకాల సంస్కృతులు రకరకాలైనటువంటి జవాబులు ఇచ్చారు, కానీ భారతీయ ఋషులు మాత్రం చాలా అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చారు. ఏంటా జవాబు అంటే మాకు తెలియదు, వీ డోంట్ నో. చెప్పడానికి ఎంత సాహసం కావాలో, ఇది జరుగుతోంది అందులో డౌట్ లేదు. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు, ఇందులో మాకేం డౌట్ లేదు. ఇది నియమం తప్పదు, గతి తప్పదు, ఇది శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి నియమం. కానీ ఇందుకు తూర్పు దిక్కునే ఉదయించాలి, అసలు సూర్యుడు ఉదయించకపోతే మా దగ్గర జవాబు లేదు, వీ డోంట్ నో. వివేకానందని 1000 ఐలాండ్ పార్క్ లో అనుకుంటాను. వివేకానంద మాట గుర్తొస్తే నేను చేసినటువంటి ఒక చిన్న తప్పు గుర్తొచ్చింది. నేను చాలాసార్లు వివేకానంద 2 ప్రపంచ యుద్దాల్లో పారినటువంటి నెత్తురు కంటే ఎక్కువ నెత్తురు ధర్మం పేరిట పారింది అని చెప్తున్నాను. వివేకానంద 2 మహాయుద్దాల కంటే ముందటివాడు అది చెప్తే చెప్పుండొచ్చు ఆయన అతీంద్రియ శక్తితో. కానీ ఆయన ఉద్దేశ్యం, నేను చదివినట్టు ఉద్దేశ్యం ఏమైంటుంది అంటే, మతాల పేరిటటువంటి పారిన నెత్తురు రాజులు రాజ్యం కోసం చేసేటటువంటి యుద్దంలో కంటే ఎక్కువ మంది చనిపోయారు అని నేను చదివి ఉంటాను. నా బుర్రలో అది ఎలా పడింది అంటే 2 మహాయుద్దాల కింద పడింది. దాన్ని కరెక్ట్ డేట్ సరే. ఇందుకే వివేకానందని 1000 ఐలాండ్ పార్క్ లో ప్రశ్న అడిగారు, నువ్వు ఆత్మవి, ప్రతి వ్యక్తి ఒక ఆత్మే, పవిత్రుడు, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు, మరి అలాంటి వాడు ఇంత అల్పజ్ఞుడు ఎలా అయ్యాడు అని ప్రశ్న అంతే కదా. మరి వాడు పాపం, పవిత్రుడైనటువంటి పాపం ఎందుకు చేస్తున్నాడు? దానికి చెప్పాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి జవాబు వివేకానంద, వీఆర్ ప్రౌడ్. మా దగ్గర ఆన్సర్ లేదు దానికి, అది అంతే, అది అలా జరుగుతుంది. దానికి షేక్స్పియర్ కూడా చాలా అందమైనటువంటి జవాబు ఇచ్చాడు, ఏ రోజ్ ఈజ్ ఎ రోజ్ బికాజ్ ఇట్ ఈజ్ ఎ రోజ్. గులాబీ పువ్వు గులాబీ పువ్వే, ఎందువలన? అది గులాబీ పువ్వు కనుక. అదంతే, అది దానికి మేమేం జవాబు చెప్పలేము. అంచేత ఇలాంటి కొన్ని ప్రశ్నలకి జవాబు లేదు మన దగ్గర. కానీ ఒకదానికి జవాబుంది, ఈ తనని తాను మర్చిపోయినటువంటి, తనను తాను కించపరుచుకుంటున్నటువంటి, తనను తాను చాలా అల్పజ్ఞుడు అనుకుంటున్నటువంటి ఈ చేతనత్వము పరిశ్రమిస్తే, సాధన చేయదలుచుకుంటే, సాధించదలుచుకుంటే ఖచ్చితంగా ఆ స్థితికి వెళ్ళగలదు. ఆ మార్గాన్ని మేము తెలుపుతున్నాము. నాసతే విద్యతే భావో నా భావే విద్యతే సత ఉభయోరపి. ఈ రెండు, ఇది ఎందుకు జరిగింది అనే మాత్రం జవాబు నన్ను అడగండి. జరిగింది ఇది ఎందుకు? కింద పడ్డాం, కాజు జారింది, కింద పడ్డావు. ఎందుకు కాజు జారింది, ఎందుకు కింద పడ్డావు అని అడుగుతూ కూర్చుంటే ఏం లాభం, జారేవులే. ఎందుకు కింద పడ్డావో నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా అంటుంది భారతీయ తత్వదర్శనము. పడ్డాం మనం నిజమే, ఎందుకు పడ్డామని ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, లేవకుండా. చాలా ఈ తత్వదర్శనాలు, చాలా ఫిలాసఫీస్ అక్కడే ఆగుతాయి. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఒకడు వచ్చి నన్ను అడిగాడు, మాస్టర్ ఇంతకి ఈ మూడింటికి తేడా ఏంటి మాస్టర్ అన్నాడు. నాకు తెలియదన్నా. అసలు ఆత్మ అంటే ఏంటోనో నాకు తెలియనప్పుడు, జీవాత్మ అంటే పరమాత్మ అంటే నేను ఎక్కడ చెప్పేది? మరి పుస్తకాల్లో ఉంది కదా, ఉంది పుస్తకాల్లో. అవన్నీ కూడా అనుభవం లేనటువంటి వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు చాలా జాగ్రత్తగా ఉండండి. అనుభవజ్ఞమైనప్పుడు జీవాత్మ పరమాత్మ ఈ భేదాలు రావు, ఎక్కడుంచి వస్తే అంతా ఒకటే అయినప్పుడు. కానీ ఒక విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పటానికి రకరకాలైనటువంటి ఉదాహరణలు ఇవ్వచ్చు. కానీ ఉదాహరణని పట్టుకుని దాన్నే నిజం అనుకుంటే చాలా కష్టాలు వస్తాయి. ఉన్నది ఎప్పటికీ పోదు, లేనిది ఎన్ని ఉదాహరణలిచ్చినా రాదు. ఈ భావాన్ని గుర్తుంచుకుని నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఏనం వేత్తి హంతారం ఎశ్చైనం హన్యతే హతం ఉభౌతో నవిజానీతో నాయం హంతి నహన్యతే. ఎవడు ఈ ఆత్మను చంపు దానినగను, ఎవడు ఈ ఆత్మను చంపబడు దానినగను తెలుసుకొనునో వారుభయులు సత్యమును నెరిగిన వారు కారు. ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు. ప్రమాదం ఎక్కడొచ్చింది అంటే, ఈ విషయాన్ని ఒకసారి నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఓ ప్రొఫెసర్ గారు వచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఓ ప్రొఫెసర్ గారు వచ్చారంటే ఆయన ఎవరో ఫారినర్ అనుకోకండి, ఆయన ఇండియనే. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ ఆయన. ఇంచేత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆయన వచ్చాడు కనుక మన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని చాలా గొప్ప ప్రొఫెసర్ అని పిలుచుకొచ్చారు. గొప్ప ప్రొఫెసరే, చాలా పేరుంది, చాలా పుస్తకాలు రాశాడు ఆయన. ఆయన బెంగాలులో చక్రవర్తి అనేటటువంటి ఒక బిరుదు ఉంది. దాంట్లో యోగికులం యోగ సాధనలు అవి చేసేటటువంటి ఆ చక్రవర్తుల వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి సాధనలో అగ్రగణ్యులే. ఆయన చెప్తాడు ఒకసారి వచ్చాక, నేను కూడా మా చిన్నతనంలో ఈ ఉపనిషత్తులు అవి చదివాను నేను, చాలా నియమాలు పాటించాను నేను, కానీ అదంతా ట్రాష్, వాట్ నాన్ సెన్స్, భగవద్గీత చదివాను నేను, చంపబడేవాడు లేదు, చంపేది లేదు, ఎవడు ఎవడిని చంపుతాడు అంటే అందరూ చంపేసుకుంటే ఒకళ్ళనొకళ్ళని, ఇంకా సృష్టి ఎలా ఉంటుంది. ప్రశ్న ఏంటి అంటే ఎవరు దాన్ని చదువుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అందుకే భగవద్గీత చివరిలో చెప్తాడు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచిన నచ సృష్టివాచ. తపస్సు చేయన వాళ్ళకి, భక్తి లేని వాళ్ళకి ఈ గీతా జ్ఞానాన్ని తెలపొద్దు అంటాడు చాలా స్పష్టంగా. ఎందుకు తెలపొద్దు అంటే, ఇంకో ఇలాంటి శ్లోకాల్ని ఇష్టం వచ్చినట్టు అన్వయించుకుని చివరికి భారతదేశం యొక్క అతి ఉచ్చ సంస్కృతిని ఎందుకు పనికిరాని సంస్కృతిగా మన వాళ్ళే చిత్రీకరించుకుంటున్నారు. ఆత్మ ఎవరిని చంపదు, ఆత్మ ఎవరి ద్వారా చంపబడదు అని ఎవడికి చెప్తున్నాడు? సాధకుడికి చెప్తున్నాడు. ఎటువంటి సాధకుడికి చెప్తున్నాడు? యోగ సాధకుడికి చెప్తున్నాడు. యోగ సాధకుడు యొక్క మొదటి లక్షణం ఏంటంటే అహింస. అసలు వాడు ఎవరిని చంపలేడు, వాడు చంపాలని అనుకోడు. ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి వాడిని యుద్ధం చేయమంటున్నాడు ఇక్కడ అర్జునుడిని. నువ్వు మామూలుగా ఉండకు, నువ్వు యుద్ధం చేయంటున్నావు. కానీ అర్జునుడైనా అలాంటి పని చేసేది మన నిత్య జీవితంలో కూడా మనం చూస్తాం. మామూలుగా అతి జాలుగుండె కలిగి, మామూలుగా ఒక దోమను కూడా చంపలేనటువంటి వాళ్ళు యుద్దానికి వెళ్తారు. పరమవీర చక్రం వస్తున్న వాళ్ళకి ఏం చేస్తారు అక్కడ వాళ్ళు? పర మనుషుల్నే చంపేది. మరి మనుషులు చంపితే మనం వాళ్ళకి ఏమిస్తున్నాం? మనం మెడల్స్ ఇస్తున్నాం, వాళ్ళ చరిత్ర రాస్తున్నాం, వాళ్ళంత గొప్పవాడు లేడు, దేశం కోసం వాడు ప్రాణత్యాగం చేశాడని చెప్తున్నాం. అదే కోపంతో ఉండైనా పొడిచేస్తే ఏం చేస్తాం మనం? వీణ్ణి కూడా ఒక శిక్ష వేయిస్తాం. అంచేత మానసిక స్థితి మర్చిపోయి ఎవరినైనా చంపేయవచ్చు అన్నాడు శ్రీకృష్ణుడు. ఏమైనా చేసేయండి, అదేం చెప్పలేదు అక్కడ. ఆ మానసిక స్థితి, యోగి యొక్క మానసిక స్థితిలో ఏమని చెప్తున్నాడు? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడే, ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తిలో కూడా ఉన్నాడు అని దర్శించటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తికి చెప్తున్నాడు ఇది. ఎలా చెప్తున్నాడు? నేను చాలాసార్లు మీకు ఉదాహరణ ఇస్తాను. భోజనం చేస్తున్నప్పుడు నాలిక పంటి కింద పడ్డవాళ్ళు చాలా మంది ఉంటారు, నాలిక కొరుక్కుంటాం, అనుభవం అందరికీ వచ్చి ఉంటుంది. కానీ ఇంతవరకు నేను నాలికను కొరుకుతావా అని పళ్ళు ఊడగొట్టుకున్న వాళ్ళని అవన్నీ చూడలే. చూశారా మీరు? అవును, నేను కుట్టుకో. కానీ అదే ఎవడైనా మంది కొడితే ఎదుర్కొ ఇమ్మీడియట్ గా చేయలేస్తుంది. ఇంచేత నాలిక మందే పన్ను మందే, కానీ కొట్టినవాడు నావాడు కాదు. ఆ భావన ఈ శ్లోకంలో తెచ్చుకోవటానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా నావాళ్లే అనేటటువంటి భావన వచ్చినప్పుడు, క్యాన్సర్ వచ్చింది చేతికి లేకపోతే వేలికి, మనమే పరిగెట్టుకెళ్తాం డాక్టర్ దగ్గరికి. ఏం చెప్తాడు డాక్టర్? కోసే అంటాడు. ఏం చేస్తాం మనం? ఆనందంగా కోయించుకుంటాం. ఆ కోయించుకోవటంలో అంతరార్థం ఏంటి? మంచా చెడా? ఆ విధమైనటువంటి భావము కలిగి ఎప్పుడు ఏది మనం చేస్తున్నా కూడా అది భగవంతుడి యొక్క ఆజ్ఞతోనే నేను చేస్తున్నాను అనేటటువంటి మానసిక స్థితి తెచ్చుకున్నవాడికి ఈ శ్లోకం వర్తిస్తుంది. అందరికీ ఆ శ్లోకం వర్తిస్తే చంపబడేది ఏముంది, చంపేది ఏముంది, అంతా ఒకటే అని పటాపటా బాధిస్తుంటే ఓ ప్రమాదం ఉంది. మరి ఎదుటివాడు కూడా అదే అనుకుని నిన్ను కొడితే నువ్వేం మాట్లాడకూడదు. మరి ఎదుటివాడు అదే అనుకోవచ్చు కదా. మనం అక్కడ ఆ మూర్ఖత్వం చేశాం. భారతీయ సంస్కృతి మొత్తం దిగజారిపోవటం ఆ సోమనాథ దేవాలయంలో. ఎవరు వచ్చింది అటువైపు నుంచి? గజిని. అక్కడ నుంచి జరిగింది మూర్ఖత్వం అంతా కూడా. ఆ మూర్ఖత్వాన్ని కాపాడుకోవటానికి, మళ్ళా ఆ విధమైనటువంటి తప్పు మనం చేయకుండా ఉండటానికి జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ స్టెప్స్ వేయండి. సాధన చేస్తున్నాం, అవసరం వచ్చింది, ఎవడో మనకి నచ్చనటువంటి పని చేస్తున్నాడు, ఏం చేయాలి? ప్రశ్న అది. నచ్చనటువంటి పనివాడు చేస్తున్నప్పుడు అది లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఏం చేయమంటాడో అది చేయాలి. ఆ లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణుడు, లోపల ఉన్నటువంటి గురువు మనకి ఎప్పుడు మనతో మాట్లాడతాడు? మన ముందు నోరు మూసుకూరుకుంటే కదా. ముందు మన యొక్క కోరికలు కాని, మన యొక్క నిర్ణయాలు కాని, మన యొక్క సంశయాలు కాని మధ్యన అడ్డు రాకూడదు. ఉంచుకోవచ్చు, మీరు సంశయాలు ఉంచుకోవచ్చు, కోరికలన్నీ ఉంచుకోవచ్చు, అన్ని ఉంచుకోండి, దానికి ఉంది, పక్కన పడేయండి వాటిని. ఇదే పరిస్థితి, నన్ను ఏం చేయమంటావు? యుద్ధం చేయమంటావా, యుద్ధం చేయొద్దంటావా? మరి అతను ఇచ్చిన జవాబు మనకు ఎలా తెలుస్తుంది మాస్టరు? ఆయన నాకు జవాబు ఇచ్చాడా లేదా నాకు ఎలా తెలుస్తుంది? మా తాతగారు ఉదాహరణ చెప్తూ ఉండేవారు దానికి. మొదటిసారి అమ్మాయి కాన్పుకు వచ్చింది ఇంటికి, నెలలు నిండా అయిట తల్లి పక్కన పడుకుంది. అమ్మ నొప్పులు వస్తా నన్ను లేపు అందిట. గురువు మాట్లాడారా లేదా ఎలా తెలుస్తుంది మనకి? నొప్పులు వచ్చాయో లేదో వాళ్ళ అమ్మ చెప్పక్కర్లే, నొప్పులే లేపుతాయి కదా. ఇంచేత గురువు మాట్లాడారా లేదా మీతో ఎలా తెలుస్తుంది? ఆ వాక్కులే తెలుపుతాయి. ఆ వాక్కులో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి నిత్యనూతనమైనటువంటి ఆ రంగు ఉందే, ఆ రుచి ఉందే, అది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది అర్థం లేదు అంటే గురువు మాట్లాడలేదనే అర్థం. మళ్లీ మళ్లీ మీరు నన్ను అడగక్కర్లేదు, నేను చెప్ప అక్కర్లేదు. గురువు మాట్లాడాక ఇంకా సంశయాలు ఉండవు. గురువు మాట్లాడాక ఒకే ఒక మాట ఉంటుంది. ఏంటా మాట? గురువు మాట్లాడాక మిగిలేదు ఏంటి అంటే కరిష్యే వచనం తవ. భగవద్గీత మొత్తం పూర్తయిపోయాక చెప్పినటువంటి మాట, నువ్వేం చెప్తావో అది చేస్తాను, అది రైటా తప్ప. ఇంకా ప్రశ్నలు ఉదయించావు వాడికి. కానీ నాకు నచ్చిందంతా నేను చేసుకుంటూ పోతో అది నువ్వు చెప్పావు. మా అటెండర్ ఒకసారి అడిగాడు నన్ను, మాస్టరు అంతా భగవంతుడే చేయిస్తున్నాడని మీరు అంటారు కదా, మరి నేను తప్పు చేస్తే పాపం నాకెందుకు రావాలి? తర్వాత మాట పూర్తి చేయలే, పాపం పూర్తి చేస్తే బాగుంది. పాపం ఎవరికి వెళ్ళాలి? భగవంతుడికే వెళ్ళాలి, ఆయనే చేయించాడు కదా. చాలా ఆ ప్రశ్న ఎలా అనిపిస్తుందంటే మన మనస్సులకు అది ఎంత కరెక్టో అనిపిస్తుంది. కానీ ఆ ప్రశ్నలోనే జవాబుంది. అసలు తప్పు అని నీకు తెలిసాక నువ్వు చేశావు కదా, నీకు తెలుస్తూనే ఉందిగా తప్పని. మరి తప్పు అని నీకు తెలిసాక చేస్తే తప్పని చెప్పింది ఎవరు? లోపల ఉన్నటువంటి గురువు చెప్పాడు కదా. చెప్పాక నువ్వు చేసి అదేమో గురువు చేశాడు అంటే అట్ట. గురువు అనుకోండి, భగవంతుడు అనుకోండి, ఏముంది? ఆ విధమైనటువంటి అవగాహన, స్థిమితమైనటువంటి అవగాహన మనస్సులోకి తెచ్చుకున్న తర్వాత పై శ్లోకానికి వెళ్దాం. నజాయతే మ్రేతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావా నభూయః అజో నిత్య శాశ్వతో అయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఎడ్జెక్టివ్స్, కొన్ని విశేషణాలు చెప్పాడు. ఆ విశేషణాలన్నీ మీ శరీరంలో ఎక్కడున్నాయో చూసుకోండి. మీ శరీరంలో ఆ విశేషణాలు ఎక్కడున్నాయో పట్టుకోగలిగితే ఆ కూటస్థ చైతన్యాన్ని ఈ క్షణంలోనే మీరు పట్టుకోగలుగుతారు. ఇందుకు ఈ క్షణంలోనే పట్టుకోగలుగుతారు అనే మాట నేను నిరంతరం వాడుతాను అంటే, ఉన్నది అతనే, మిగతావంతా కూడా కేవలము దాని మీద ఉన్నటువంటి ఆవరణలు మాత్రమే. సాధనలే ఒక్కర్లే కూటస్థ చైతన్యాన్ని పట్టుకోవటానికి. కానీ సాధనలు ఎందుకు అవసరం వచ్చాయంటే, చెప్పాం కదా, ఎందుకో ఏదో కారణం వల్ల ఎందుకులే అని మర్చిపోయాం మనం. లేకపోతే నాకు ఒకసారి ఏమనిపిస్తుందంటే, చాలా జాగ్రత్తగా పెడతాం వస్తువులు, ఏదో పుస్తకంలో మడత పెట్టి ఒక కాగితం ముక్క పెట్టుకుంటాను నేను, చాలా జాగ్రత్తగా పోతుందేమో అని. చివరికి ఎక్కడ పెట్టానో మర్చిపోతాను, పిచ్చి పని చేశావేమో అనిపిస్తుంది. ఎక్కడో చాలా జాగ్రత్తగా ఆ కూటస్థ చైతన్యాన్ని మనలో దాచేసుకుని ఎక్కడ పెట్టామో మర్చిపోయామేమో మనం, అది కరెక్ట్ ఆన్సర్ ఏమో అనిపిస్తుంది నాకు మర్చిపోవటానికి. కానీ ఆ కండిషన్ చూడండి, ఏమేం చెప్తాడో. అజో పుట్టుక లేనిది, ఫస్ట్ కండిషన్, మన శరీరంలో, మన చేతనత్వంలో, మన జీవితంలో పుట్టుక లేనిది ఏదైనా ఒక చేతనత్వంలో ఒక భాగం ఉన్నదా అది క్వశ్చన్ వేసుకోండి. నిత్యము, నిత్యము అంటే నేనేం వివరణ చెప్పక్కర్లేదు కదా, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, భూత భవిష్య వర్తమానాల కాలాల్లో కూడా ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉండేది. శాశ్వతము, శాశ్వతంగా నిరంతరంగా ఉండేది. పురాణం, అతి ప్రాచీనమైనది. అది ఈ శరీరంలో ఉంటూ చంపబడదు, చావదు, ఇంకోళ్ళని చంపదు. ఎక్కడుంది మన శరీరంలో అది? అలాంటి అనుభూతి మనకి ఏవైనా ఉన్నదా గుర్తు చేసుకోండి. తర్వాత శ్లోకానికి వెళ్దాం. ఆ అనుభూతి ఉంది మన జీవితాలలో, మనందరికీ ఆ అనుభూతి ఉంది. ఆ అనుభూతి 18వ అధ్యాయంలోకి వెళ్తే గాని మనకి ఇంకా స్పష్టంగా రాకపోదేమో, వస్తే మధ్యలోనే వచ్చేయచ్చు మీకు. కానీ ఎలా వస్తుందో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడ మీరు వెతకూడదో చెప్తున్నాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఈ అజో, నిత్యము, శాశ్వతము, పురాణము, ఈ నాలుగు లక్షణాలు కలిగినటువంటి ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది. ఈ శరీరాన్ని ధరించాక ఏమవుతుంది? ఈ శరీరంలో మెల్లమెల్లగా శరీరాలు పెరుగుతాయి, మెల్లమెల్లగా ముసల్తనం వస్తుంది, ముసల్తనం తర్వాత మృత్యు వస్తుంది. మృత్యు వచ్చాక ఏమవుతుంది? మళ్ళా ఇంకో కొత్త శరీరం వస్తుంది. మళ్ళా ఆ శరీరంలో ఆ బట్టలు మారిపోతూ ఉంటాయి, బట్టలు వస్తూ ఉంటాయి, బట్టలు మారిపోతూ ఉంటాయి, బట్టలు వస్తూ ఉంటాయి, బట్టలు మారిపోతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి భావన కనుక మన శరీరాల గురించి మనం తెచ్చుకోగలిగితే, అలాంటి భావన లేకపోతే, అలాంటి అనుభూతి మీకు ఎప్పుడైనా మీ జీవితాల్లో వచ్చిందా కాస్త గుర్తు చేసుకోండి. ఏ విధంగా అయితే జోడు తీసి పక్కన పెడతాము, మళ్ళా అవసరం వచ్చినప్పుడు జోడు వేసుకుంటాము. మీ జీవితాలలో ఎప్పుడైనా అలాంటి అనుభూతి వచ్చిందా? వచ్చింది, ప్రతి వాళ్ళకి వస్తుంది ఆ అనుభూతి. కానీ అది అది అని తెలియదు. అది ఏ విధమైన అనుభూతి రావాలని చెప్తున్నాను నేను. ఏ విధంగా అయితే బుషర్ట్ తీసి హ్యాంగర్ కి పెడతాము, అదేవిధంగా ఈ శరీరాన్ని పక్కన పడేసి మళ్ళా అవసరమైనప్పుడు ఏ విధంగా అయితే బుషర్ట్ని వేసుకుని మనం బయటకు వెళ్తాము, అదేవిధంగా ఈ శరీరాన్ని ధరించి మనం బయటకు వెళ్తున్నాం. అలాంటి అనుభూతి మన జీవితాల్లో చాలా తరచుగా వస్తుంది. కానీ ఆ అనుభూతిని మనం గమనించాం. గమనించకపోవటం వచ్చినటువంటి ప్రమాదం ఇదంతా కూడా. కా అనుభూతి ఎక్కడుంది గమనించుకోండి. తర్వాత నెక్స్ట్ శ్లోకం. హతోవా ప్రాప్ససి స్వర్గం జిత్వావా బోక్షసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క గురువు ఆ జగద్గురువు సాధకుడికి ఎంత బూస్ట్ ఇస్తాడో, అసలు ఎంత పైకెత్తిస్తాడో అంటే, అసలు నీ అంత గొప్పవాడు లేడు అని డైరెక్ట్ గా చెప్తున్నాడు అర్జునుడితో శ్రీకృష్ణుడు. ఏమని చెప్తున్నాడు, హతోవా ప్రాప్ససి స్వర్గం, ఈ సాధన చేస్తున్నావు నువ్వు చచ్చిపోయావు మధ్యలో, ఏమవుతుంది స్వర్గలోకం వస్తుంది. లేదు, సాధనలో నువ్వు పరిపక్వత చెందావు, చెందితే ఏమవుతుంది, భూమి అంతా నీదవుతుంది. ఈ భూమంతా నీది అవుతుంది అన్నది అక్షరాలా కరెక్టే. రాజ్యరిక వ్యవస్థ వాటి వ్యవస్థలో అవుతే, లేకపోతే డెమోక్రసీ వస్తే ఎవడో చీఫ్ మినిస్టర్ అవుతాడో, ఎవడో ప్రైమ్ మినిస్టర్ అవుతాడో, ఎవడో ఏదో అవుతాడు, కానీ ఓ సిద్ధిసాయి కానీ ఓ సత్యసాయి కానీ వాళ్ళకేంటి తక్కువ? ఏ రాజాదిరాజుల కంటే వాళ్ళు తక్కువగా ఉన్నారు. వాళ్ళు ఏం కావాలనుకుంటే అది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ రాజులు వాళ్ళందరికంటే కూడా చాలా సులువుగా పొందిస్తారు. ఇంచేత అంటే వాళ్ళకి ఆ ఆత్మజ్ఞానం ఉంది. ఒకవేళ ఆత్మజ్ఞానం మనం ఈ జన్మలో పొందలేకపోయాం, సాధన చేసుకుంటూ ఉన్నాం, ఆ స్థితికి మనం వెళ్ళలేకపోయాం, ఆ స్థితికి వెళ్ళలేకపోతే ఏమవుతుంది, తర్వాత జీవితంలో తర్వాత 4వ అధ్యాయంలోనో 5వ అధ్యాయంలోనో మళ్ళా మనం చదువుకుంటాం. ఒకవేళ ఈ సాధన మనం కరెక్ట్ గా చేసుకోలేక ఆ అనుభూతిని మనము పొందలేకపోతే, తర్వాత జీవితంలో అయినా మనం ఖచ్చితంగా అనుభూతిని పొందగలుగుతాం. కానీ ఇందాక నేను చెప్పిన అనుభూతి మీరు మర్చిపోకండి, వాసాంసి జీర్ణాని యథా విహాయ అనేటువంటి అనుభూతి మీకు నిరంతరము లభిస్తూనే ఉంది. మీరు దాన్ని గమనించటం లేదు మీ జీవితంలో. అది మీరు గమనించటం లేదు కనుక మృత్యు అనేటటువంటి అద్భుతమైనటువంటి వరము మిమ్మల్ని గమనించేటట్టు చేయటానికి, ఓ ముట్టికాయ ముట్టడానికి వస్తూ ఉంటుంది. అయినా మనం గమనించాం. ఆ గమనించగలిగితే సాంఖ్యయోగంలోని 2వ మెట్టు మనం దాటేస్తాం. అంచేది అది మర్చిపోకండి. మళ్ళా రేపో ఎల్లుండో మళ్ళా దానికి కావలసినటువంటి కాంటెక్స్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. మనం కూడా ఆధ్యాత్మిక విద్యలో ఋషులు వాళ్లు ఏ విధంగా అవుతే వాళ్ల వాళ్ల శరీరాన్ని అలా వదిలేసి పక్కకి వెళ్ళిపోతున్నారో, మీరు కూడా ఆ పని చాలాసార్లు చేశారు ఈ జీవితంలోనే, చాలాసార్లు చేశారు. కానీ మేం చేశాము అనేటటువంటి అనుభూతి మీకు జ్ఞప్తికి రావటం లేదు. నేను చెప్తే గుర్తుకొస్తుందేమో, మీకు ఎక్కడైనా అది క్లిక్ అవుతుందేమో చూసుకోండి. మీకు క్లిక్ కాకపోతే నేను తర్వాత చెప్తాను. నేను అది మీరు ఎప్పుడైనా నన్ను గుర్తుంచుకుని అడిగితే, కానీ నేను చెప్పకుండా మీరు పట్టుకోగలిగారనుకోండి, అసలు అదొక థ్రిల్ కదా, ఇంతేనా అనిపిస్తుంది అప్పుడు. ఇంత పెద్ద యోగ శాస్త్రము కూడా ఇంత సహజంగా ఇంత సులభంగా మనకి అర్థమైపోతుందా అనిపిస్తుంది కనుక. ఎప్పుడు మీరు మీ శరీరాలను నిజంగానే ఒక వస్తువులాగా పక్కన పెట్టి జీవించారు, మీరు ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, చాలాసార్లు జీవించారు మీరు అలాగా, ఆ అనుభూతి మీకు ఉంది, అది గుర్తుంచుకోండి. తర్వాత మరి ఇది మొదలెట్టాలి, దీన్ని చెయ్యాలి మనం. ఏ విధంగా మన నిత్య జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేయగలుగుతాం, సాధించగలుగుతాం అనే దానికి జవాబు చెప్తున్నాడు. సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నయనం పాపమవాప్ససి. ఇందాకనే నేను మీకు చెప్పాను, నేను మొత్తము సాంఖ్యయోగంలో ఒకే విషయం చెప్పదలుచుకున్నాడు. ఏ విషయం చెప్పదలుచుకున్నాడు అక్కడ? ఈ ప్రకృతిలో జరిగేదంతా కూడా భగవన్ నిర్ణయానుసారమే జరుగుతున్నది. మీకు వచ్చే కష్టాలు, మీకు వచ్చే సుఖాలు, ఇవి రెండు కూడా భగవంతుడి యొక్క నిర్ణయాలే. మీరు ఆర్చి గీ పెట్టినా ఆ నిర్ణయం మారదు, ఆ నిర్ణయాలు మారవు. ఈ భావాన్ని రకరకాలుగా తిప్పి చెప్తున్నాడు. ఒకసారి ఏం చెప్పాడు, ఆత్మ చావదు నశించదు అని చెప్పాడు. రెండోసారి ఏం చెప్పాడు, శరీరాలు మనం ఎలాగైతే బట్టల్ని మార్చేసుకుంటూ ఉంటాము, శరీరాన్ని కూడా అలాగే మార్చేసుకుంటూ ఉంటాం, ఇంకా దాని గురించి ఎందుకు కంగారు పడుతున్నాం, దాని గురించి కంగారు పడకన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు, సుఖ దుఃఖే సమయ కృత్వ లాభాలాభో జయో జయో తతో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపమవాప్ససి. సాధకుడు నిజంగా సాధనలో తీవ్రత ఉన్నటువంటి వాళ్ళకి నిరంతరము ఒక బెంగ తగులుకుంటూ ఉంటుంది. నేను కాశీలో ఉన్నప్పుడు ఒక సాధన గురించి విన్నాను నేను, బయట ఎవరింట్లో అయినా నువ్వు ఏదైనా తిన్నావో ఫినిష్ నీ సాధన, నీ పుణ్యం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ పాపం అంతా నీకు వచ్చిస్తుంది అన్నాడు ఒక గురువు. ఇంకా టెన్షన్, ఏం తినాలి ఎవరింట్లోనూ, ఏమి తినటానికి వీల్లేదు కదా. కానీ శిష్యులు గురువులు బిచ్చిన వాళ్ళు, తాగుతేను అన్నాడు, తింటే అన్నారు కదా తాగుతేను అన్నాడు, తాగితే పర్వాలేదు అన్నాడు. ఊరుకోవచ్చు కదా, ఏం తాగొచ్చు ఏం తాగకూడదు, టీ తాగొచ్చా కాఫీ తాగొచ్చా మంచిగా తాగొచ్చా. ఇలాగా ఆధ్యాత్మిక జగత్తులో అనేక సంశయాలు. నిజంగా సాధన చేయదలుచుకున్న వాడికి సంశయం వచ్చిందంటేనే నిజంగా సాధన చేస్తున్నానని అర్థం. వాడు సంశయం రాలేదనుకోండి అర్థమైపోయిందనమాట అంతా వాడికి, లేకపోతే అసలు వాడు సాధన చేయలేదని అర్థం. మాల తీసుకుని 108 సార్లు జపం చేసుకోండి గాయత్రి మంత్రం అని చెప్పాక, రెండోసారి వాళ్ళు వచ్చి నన్ను అడగలేదంటే వాళ్ళు జపం మొదలెట్టలేదనే అర్థం మాల తీసుకుని. ఎందుకంటే మాల తీసుకోగానే డౌట్ వస్తుంది ఏ వేలతో చేయాలి, గ్యారంటీగా వస్తుంది మీరు సాధన మొదలెడితే. మొదలెట్టకపోతే ఏం రాదు. చూపుడు వేలు పెట్టొచ్చా పెట్టకూడదా, మాస్టారు చాలా మంది చెప్పారు చూపుడు వేలు ఇంకోడిని చూపిస్తాం, ది అదర్ ద్వైతాన్ని చూపిస్తుంది కనుక వేలు కోసిపారి, అసలు ఆ వేలుతో జపం చేయకూడదు. ఇంతకీ మాల మరి ఎక్కడ పెట్టుకోవాలి, లెక్క పెట్టా నేలకి తగలొచ్చా నేలకి తగలకూడదా, భూమికి నేను వచ్చాక మీకు అనుమానాలు వస్తున్నాయి మేమంతా, లేకపోతే మీరు హాయిగా చేసుకునేవారేమో జపాలి. కానీ సాధన చేస్తే మనస్సు పెట్టి డౌట్స్ అన్నీ వస్తాయి మీకు. పూసలు కట్టిస్తాం, రింగు రింగులతో కట్టిస్తారు చాలా మంది, అంటే అర్థమైనా నేను చెప్పింది. పూసలుంటాయి రాగి రేకుతో, రాగి తీగ ఇలా రింగుగా చుడతారు, మళ్ళీ ఇంకో రింగుతో దాని వేసి లింక్ చేస్తారు. మరి ఖండితం అయిపోయింది కదా మాస్టర్ నన్ను అడిగారు ఒకళ్ళు, అంతవరకు నాకు అనుమానం రాలే అసలు ఆ ప్రెషర్ వేసేంత వరకు. చాలా సహజం అది. ఎందుకు ఈ సహజాలన్నీ వస్తాయి అంటే దేనికోసం మనం మాల ఉపయోగించుకున్నామో మర్చిపోతున్నాం, అలాగే భగవద్గీత దేనికోసం మనం చదువుకుంటున్నామో మర్చిపోతే ఈ సంశయాలన్నీ భగవద్గీతలోనే వస్తాయి. అది డేంజర్, జాగ్రత్త. దానికోసం ఈ ఉదాహరణ చెప్తున్నా నేను. మాల పట్టుకుని మాల చేయమన్నది ఎందుకంటే 108 లెక్క తెలియటానికి మీకు, అంతే. 108 మీరు ఎలా అయినా లెక్క పెట్టుకోవచ్చు, ఏ అభ్యంతరం లేదు. ఆ సంగతి మర్చిపోయాక ఇంకా చాలా అనుమానాలు వస్తాయి, అంటే ఇంకో అనుమానాలు వస్తాయి. మరి మాస్టారు రుద్రాక్షమాల తామసికం అన్నారు, తులసిమాల సాత్వికం అన్నారు, చందనము రజోగుణం అన్నారు, మరి నేనేం ఉపయోగించుకోవాలి. అసలు సాత్వికం అంటే ఏంటో, రజోగుణం అంటే ఏంటో, తామసికం అంటే ముందు నాకు తెలుస్తే కదా నేను మీకు చెప్పేది. మన ప్రశ్నలన్నీ కూడా అర్ధరహితమైనటువంటి ప్రశ్నలను నేను ఎందుకు అంటాను అంటే, మనం ఏ మాట వాడుతున్నాం, తులసిమాల సాత్వికమైనటువంటి మాల, రజోగుణమైనటువంటి మాల చందనము, తమో గుణమైనటువంటి మాల రుద్రాక్ష, అసలు అవి ఏంటో తెలిస్తే కదా మీకు ఉపయోగపడటానికి. అవి మనకు తెలియవు కదా, తెలియని దాని గురించి డౌట్ ఎందుకు. అదేంటో తెలిస్తే ఆ స్థాయి ఏంటో ఆ విషయాలేంటో ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది, వాటిని ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోక్కర్లేదా. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఏంటి అంటే, మీరు గురువు దగ్గరికి వెళ్ళక్కర్లే, మీరు గురువుకి ఏమీ ఇవ్వక్కర్లే, స్వయంగా గురువే మీ దగ్గరికి వస్తాడు. అది ఆధ్యాత్మిక జీవితంలోనే జరిగేది, మిగతా చోట్ల మీరు వెళ్లాల్సిందే, మీరు ఫీజు కట్టాల్సిందే, ఆ ఫీజు కూడా మళ్ళీ బేరం ఆడుకోవాల్సిందే. చెప్పలేము, రెసిడెన్షియల్ కాలేజీలో ఒక ఫీజు ఉంటుంది, గవర్నమెంట్ కాలేజీలో ఒక ఫీజు ఉంటుంది, ట్యూషన్స్ పెట్టుకుంటే ఒక ఫీజు ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో గురువుకి మీరు ఫీజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ ఏ శిష్యుడికి రాలేదు, ఇంతవరకు రాలేదు. వివేకానంద రామకృష్ణ పరమహంసకి ఏం ఫీజు ఇచ్చాడు, వివేకానందకి అరవిందో ఏం ఫీజు ఇచ్చాడు, ఏ గురువుకి ఏ శిష్యుడు ఏమి ఫీజు ఇవ్వడు. చివరికి ఏమిస్తాడు, తన్ని తాను అర్పించేసుకుంటాడు చివరిలో, కాని అది గురువు అడగటం వల్ల కాదు, గురువు మీద ఉన్నటువంటి ప్రేమతో, గురువు ఇచ్చినటువంటి వరదానాల యొక్క పులకింతకి రియాక్షన్ గా తన్ని తాను సమర్పించుకుంటాడు. కానీ ఇదంతా ఎప్పుడొస్తుంది అంటే, మీరు ముందు మీ అనుమానాలను పక్కన పెట్టి సాధన మొదలెట్టేయాలి. ఎలా చేయాలి, ఎలా చేస్తే ఏమవుతుంది, ఇవంతా వద్దు. అదంతా ఒక శ్లోకంలో చెప్పాడు, లాభాలాభో జయాజయో. దీనివల్ల ఏం లాభం అవుతుంది, దీనివల్ల ఏం నష్టం వస్తుంది, దీనివల్ల నేను గెలుస్తానా గెలవనా, దీనివల్ల నేను ఓడిపోతానేమో, ఇవంతా ఏం వద్దు. తతో యుద్ధాయ యుద్ధస్వ యుద్ధాయ కృత నిశ్చయ. నేను యుద్ధం చేస్తాను, నేను సాధన చేసుకుంటూ పోతాను. ఏంటి సాధన, దేనికి యుద్ధం, ఏం యుద్ధం చేస్తున్నారు మీరు, ఏంటి మనం చేసేటటువంటి యుద్ధం, ఎవరితో యుద్ధం చేస్తున్నాం, అది మళ్ళా మర్చిపోకండి. మనం ఎప్పుడు మన ఆధ్యాత్మిక సాధన ఎంతలాగా దిగజారిపోయింది అంటే, ఆధ్యాత్మికత ఎంతలాగా దిగజారిపోయిందంటే, మళ్ళా మనం భగవద్గీతలో కూడా యుద్ధాన్ని చూస్తాం, యోగాన్ని చూడం. అక్కడ చెప్తున్నది ఏంటి, సాంఖ్యయోగం అన్నాం, కానీ అక్కడ చూసేదేంటి, మళ్ళా యుద్ధం అన్నాం. మరి యుద్ధం చూస్తున్నాం అంటారు మాస్టర్. మరి అక్కడ కృష్ణుడు చెప్పింది కూడా ఏంటి, తతో యుద్ధాయ యుద్ధస్వ, యుద్ధం కోసమే యుద్ధం చేయి. యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చేస్తాను అని నిర్ణయించుకుని. ఎవరితో యుద్ధం చేస్తున్నాం మనం, మన మనస్సుతోనే, మనతోనే. మన మనస్సుని ఎక్కడ ఉంచుకోమని చెప్తున్నాను నేను, ఏ స్థితిలో ఉంచుకోమని చెప్తున్నాను. మళ్లీ నన్ను చాలా మంది ప్రశ్నలు అడుగుతారు, మాస్టర్ ఇంతకీ ఆజ్ఞా చక్రం దగ్గర ఉంచుకోమంటారా, మూలాధార చక్రం దగ్గర ఉంచుకోమంటారా. అవి అనవసరం, అవన్నీ కూడా శరీరగతమైనటువంటివి. భౌతిక శరీరంలో లేకపోతే సూక్ష్మ శరీరంలో ఉంటాయి, సూక్ష్మ శరీరంలో లేకపోతే కారణ శరీరంలో ఉంటాయి. అవి అంత ఇంపార్టెంట్ కాదు, వాటి యొక్క ప్రాముఖ్యత ఉంది. అది కళ్ళు లేకపోతే చూడలేము, చేతులు లేకపోతే పనులు చేయలేము, కాళ్ళు లేకపోతే నడవలేము, అలాగే ఆ చక్రాలు లేకపోతే అనేక పనులు మనం చేయలేము. వాటి యొక్క ప్రాముఖ్యత వాటికి ఉంది. కానీ యోగంలో మాత్రం, యోగ సాధనలో మాత్రం, భగవద్గీత చెప్పేటటువంటి యోగ సాధన, ముఖ్యంగా సాంఖ్య యోగంలో మాత్రం ఆ చక్రాల యొక్క అవసరమేం లేదు. ఇంచేత చక్రాలకి అతీతమైనటువంటి స్థితిలో, ఏంటో అతీతమైనటువంటి స్థితిలో ఉండమని చెప్తున్నాడు అక్కడ, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి. విశుద్ధి వరకు వచ్చేసరికి మనం ఏ తత్వంలోకి వచ్చాం, ఆకాశతత్వంలోకి వస్తాం. ఆకాశతత్వమే సర్వవ్యాపకం. ఆకాశాన్ని కొయ్యండి చూద్దాం, మీరు ముక్క ముక్కలు చేయండి. వాయువునవుతే ఏదో పట్టుకోగలం, నైట్రోజన్ వేరు చేస్తాం, ఆక్సిజన్ వేరు చేస్తాం, రియాక్షన్స్ ఏమైనా చేయించగలం, వాటిని వేరు చేయించగలం మనం. కొన్ని వాయువులు దుర్గంధంగా ఉంటాయి, కొన్ని వాయువులు సుగంధంగా ఉంటాయి, మీరు రకరకాలుగా వాటిని వేరు చేయగలరు. కానీ ఆకాశాన్ని వేరు చేయండి చూద్దాం, కొయ్యండి చూద్దాం ఆకాశాన్ని. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆకాశం కూడా ఒక తత్వమే. ఇందువల్ల ఒక తత్వం, ఆకాశంలోనే ఈ తత్వాలన్నీ ఉన్నాయి, అది మీరు మర్చిపోకండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడు ఎక్కడ యుద్ధం చేయమంటున్నాడో, మీరు చేసేటటువంటి యుద్ధం ఉందే, ఈ మహాభారత యుద్ధం ఉందే, అక్కడ జరుగుతుంది, ఆకాశంలో. అందుకే దుర్గా సప్తశతిలో కూడా శుంభ నిశుంభవద చదువుతున్నప్పుడు ఇద్దరు ఆకాశంలోకి వెళ్తారు, ఆకాశంలో ఇద్దరు బాహ్యుద్ధం చేసుకుంటారు అని చెప్తాడు ఆ ఋషి. ఆకాశంలో జరిగేటటువంటి యుద్ధము, ఏ ఆకాశంలో, ఎక్కడున్నటువంటి ఆకాశంలో, ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న. ఇక్కడ నేను కూర్చునున్నాను, మనం అందరం కూర్చునున్నాం. మీరు కావలసినటువంటి ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు, నేను నాకు కావలసినటువంటి ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు అన్నాను అనుకోండి, ఒప్పుకుంటారా మీరు? ఆలోచించండి, మనం అందరం ఆకాశంలో కూర్చుని ఉన్నాం. ఇక్కడ ఇదంతా ఓ ఆకాశమే కదా, కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం. ఎక్కడికి వెళ్ళిపోవచ్చు మీరు, ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, ఎంత విశాలంగా అయినా వెళ్ళిపోవచ్చు మీరు. మరి పక్కనున్నవాడు, అందరూ, మరి ఆకాశం ఎక్కడున్నట్టు? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యత అని చెప్పింది దీని గురించి. ఈ మానసిక స్థితి కంటే పైన ఉన్నటువంటి స్థితిలో ఉండమంటున్నాడు శ్రీకృష్ణుడు. యోగ విద్యలో అర్జునుణ్ణి ఆ స్థితిలో ఉండమంటున్నాడు. అంటే ఆకాశతత్వాన్ని కూడా అధిగమించి. నేను చెప్పిన ఉదాహరణలు కానీ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అది ఒక రోజులో అర్థమయ్యేవి కావవి, అర్థమైనట్టు అనిపిస్తాయి మీకు. వాటిలో ఉన్నటువంటి లోతు మిల్లిమిల్లిగా ప్రతిరోజు మనం అర్థం చేసుకుంటూ వెళ్తే ఆకాశం మనకి ఏమనిపిస్తుంది? శూన్యం, ఖాళీగా ఉందనిపిస్తుంది. ఏముంది ఆకాశంలో? ఏం లేదు. కానీ మీరు కనుక కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆకాశం నుంచి అన్ని తత్వాలు ఉత్పత్తి అవుతున్నాయన్నది మీకు అర్థమవుతుంది. ప్రతిదీ ఆకాశం నుంచి ఊడిపడుతుంది, మళ్లీ తిరిగి అది ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి. అంచేత ఆకాశంలో శూన్యం ఉందా, అనంతం ఉందా? రాబోయేవి ఉన్నాయి, ఇది వరకు వచ్చి శూన్యంలో కలిసిపోయినవి ఉన్నాయి, ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నది కూడా ఆకాశంలోనే. కాని ఆకాశంలో కూడా ఉండమని మంటలే యుధిష్ఠిరుడు యొక్క సంకేతము, అనంత విజయం అనేటటువంటి శంఖం యొక్క సంకేతంతో ఏ విశుద్ధి చక్రం గురించి అయితే చెప్పబడుతోందో అక్కడ కూడా వద్దు. ఎక్కడ ఉండమంటున్నాడు? ఆజ్ఞాచక్రంలో. అంటే నేను కళ్ళు మూసుకుని ఇక్కడే చూసుకుంటూ ఉంటాను మాస్టారు, ఇక్కడేం లేదు, ఆకాశం సర్వత్రా ఉన్నది. మీరు ఇక్కడ పట్టేసుకున్నా అనుకో పాపం, ఆకాశం ఉంటుంది అక్కడ కూడా, ఆ బిందువు దగ్గర కూడా సర్వత్రా ఉన్నటువంటి ఆకాశం అక్కడ ఎందుకు ఉండదు? కానీ అక్కడ చెప్పబడుతున్నదేంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ మనస్సు ఇక్కడ ఉండి మీరు ఏమీ ఆలోచించకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతోంది? ఒక్కసారి కళ్ళు మూసుకు ట్రై చేయండి చూద్దాం. ఎలా ఉన్నవాళ్ళు అలా ఉండిపోవచ్చు. కావలసిందేంటి? ఆ మానసిక స్థితిని మీరు పొందటానికి ట్రై చేయండి. చాలా సులభం అది, ఒక సైక్లింగ్ లాగే టక్కమని క్లిక్ అవుతే ఈ క్షణంలోనే క్లిక్ అయిపోయి అలా ఉండిపోండి. ఆ మానసిక స్థితి లాభము అక్కర్లేదు, నష్టము అక్కర్లేదు, సుఖము అక్కర్లేదు, దుఃఖము అక్కర్లేదు. ఏమి జరుగుతోందా ఆ మానసిక స్థితిలో నిరంతరము మనం ఉండిపోగలిగితే సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్ససి. ఆ మానసిక స్థితిలో మీరు ఏం చేసినా అది కరెక్టే అవుతుంది, అది పాపము అనేటటువంటి మాట రాదు అసలు. కానీ ఆ మానసిక స్థితిలో ఉంటూ మీకు ఒక విషయం నచ్చి ఇంకో విషయం నచ్చటం లేదు అనేటటువంటి పరిస్థితి వస్తే మీరు ఆ మానసిక స్థితిలో లేరు. ఇంకా మీకు నచ్చటం నచ్చకపోవటం ఏమి ఉండదు, అదంతే. అది గరిటని పంచదారలో పెట్టినా కారంలో పెట్టినా దానికి తుమ్ములు రావు, ఇటు తీపి అంటదు. ఆ మానసిక స్థితిలో ఉంటూ నిత్య జీవితంలో మనం చేస్తున్నటువంటి ప్రతి పని మనం చేసుకోగలిగితే నైవం పాపము వాప్సిసి, నీకు ఏ విధమైనటువంటి పాపము రాదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాక హనంతాశ్చ బుద్ధయో అవ్యయసాయనా. ఈ శ్లోకం సాధకుడికి ఒక కమాండ్, ఒక ఆర్డర్ ఇస్తోంది. ఆ ఆర్డర్ ఏంటో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్జున, ఈ యోగమున నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే, నిశ్చయము లేని వారి బుద్ధులు బహుశాఖలుగా ఉండును, అనంతములుగా ఉండును. ఈ యోగ విద్య సాధన చేస్తున్నటువంటి వాడి బుద్ధి ఒకటే, ఎక్కడుంటాడు వాడు అక్కడుంటాడు. ఇంకా అక్కడి నుంచి వాడు కిందకి దిగటానికి ప్రయత్నించాడు, ప్రకృతి వాడిని లాగుతూ ఉంటుంది. వీడు మళ్ళా ఏం చేసుకోవాలి? అది యుద్ధం, నిరంతర యుద్ధం. అది మామూలు యుద్ధం, అది చేస్తే తెలుస్తుంది ఆ యుద్ధం ఎలా ఉంటుందో. అంచేత ఆ మానసికమైనటువంటి బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, ఒకటే బుద్ధి, ఇంకే బుద్ధి వద్దు. ఇక్కడ నుంచి నేను కిందకి రానివను. ఇక్కడ నుంచి అంటే ఏంటి? మీ మనస్సును ఇక్కడ పెట్టకల్లే, మీ కళ్ళని ఇక్కడ పెట్టకల్లే. ఆ స్థితి అంటే ఏంటి? విశుద్ధ చక్రం కంటే పైన ఉన్నటువంటి స్థితి, ఇంద్రియాతీతమైనటువంటి స్థితి. పంచేంద్రియాలకి నేను లొంగను, పంచేంద్రియాల ద్వారా వచ్చేటటువంటి సుఖాలు నాకు అక్కర్లేదు, పంచేంద్రియాల ద్వారా వచ్చేటటువంటి దుఃఖాలను నేను గమనించను, పంచేంద్రియాల ద్వారా వచ్చేటటువంటి లాభాలు నాకు వద్దు, పంచేంద్రియాల ద్వారా వచ్చినటువంటి నష్టాలు కూడా నేను పట్టించుకోను, లాభాలాభో జయాజయో ఇవేమీ వద్దు నాకు అనే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని కనుక మనం గట్టిగా మనస్సులో పెట్టుకుని అదే ఒక 10 నిమిషాల పాటు పెట్టుకుని అప్పుడు కదులుదాం. ఇక్కడ ఇంకా ఆ స్థితి నుంచి నేను కిందకి రాను. ఏమీ కోరను, నాకేమీ అక్కర్లేదు. మరొకటి ఏమవుతుంది? ఆ వ్యవసాయాత్మిక బుద్ధి, ఆ జగన్నాటక సూత్రధారి, నా చేత ఏం చేయిస్తాడో అది చేస్తాను, ఏమీ చేయించలేదు, అంతకంటే అదృష్టం ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడ పోయి ఈ పని చేయి ఆ పని చేయి అంటే కష్టం గాని, మనం ఎక్కడున్నాం అక్కడే ఉంచి మనం చేస్తున్నటువంటి పనులు చేసుకొని ఇస్తే అంతకంటే అదృష్టమే ఉంది. ఆ భావనతో ఆ మానసిక స్థితిని దృఢతరం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇవాళకి ఇంతే. స్వస్తి. ట్రై చేయకండి, ఆ మానసిక స్థితిని లాక్కురండి. యుద్ధం అంటే అదే. ఆవేదన వచ్చింది మాస్టారు అంటే నువ్వు కింద దిగావని అర్థం. ఆవేదన ఎందుకు వస్తుంది? ఆ స్థితిలో ఏం రాదు. మౌనంగా ఉండిపోవాలనిపించింది, అది తప్పే. నీకేం అనిపించకూడదు. ఎప్పుడు ఎలా ఉండాలో పెర్ఫెక్ట్ గా అలా ఉండాలి. మానసిక స్థితి మాత్రం ఇలాగే ఉండాలి. వంట చేయొచ్చు, కబులు చెప్పొచ్చు, టీవీ చూడొచ్చు, కానీ మానసిక స్థితిలో ఉంటూ టీవీ చూస్తూ ఉంటే గబుక్కున ఎవడైనా ఛానల్ మానేస్తే ఒళ్ళు మండింది అనుకోండి మీకు. మరి ఆ మానసిక స్థితిలో మానేస్తే ఇట్స్ ఓకే. నేను చూస్తున్నాను కదా, ఇంకో టీవీ నువ్వు అక్కడ పెట్టుకో, అక్కర్లే. అది ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. అందుకు చెప్పేది దాన్ని మీరు ఎక్కడో కళ్ళు మూసి కూర్చోక్కర్లే, టీవీ చూస్తూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను చూస్తూ ఉంటే ఇంత మంచి పిక్చర్ వస్తుంది, ఏమి నేను స్టార్ న్యూస్ చూస్తారా మీరు అని అనకుండా ఆ స్టార్ న్యూస్ లోనే భగవంతుడిని చూడొచ్చు. ఆ నిరంతర మానసిక స్థితి అది నిరంతర యుద్ధం. అసలు ఇంకా ఆ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అంటే ఇంకా ఆ స్థితి వచ్చాకే ఆగుతుంది యుద్ధం. మనకి 18 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధం మనం ఎన్నాళ్ళు చేస్తామో చూద్దాం. కానీ ఇక్కడతో కాదు, ఇంటికి వెళ్ళాక కూడా ఆ మానసిక స్థితి ఉంచుకోవటానికి ట్రై చేయండి, ప్రయత్నించండి. అది అలవాటు లేదు కదా, కష్టంగానే ఉంటుంది, మిల్లిమిల్లిగా వస్తుంది. ఏమి చేయలేకపోయే వాళ్ళు ఏ సాధన చేయలేరా ఆ స్థితిలో? కఠోరమైనటువంటి సాధనలు అప్పుడు చేసుకోవాలి, కానీ ఇప్పుడు ఎందుకు? ఇదంతా ఏంటి? హృదయ దౌర్బల్యం. మన దౌర్బల్యం ఏంటి అంటే మన హృదయానికి ఉన్నటువంటి వీక్నెస్ దొరకదు. 84 లక్షల జీవరాశులు భూమి మీద జీవిస్తున్నాయి. మనిషికి తప్ప ఎవరికి? కృషి గోరక్ష వాణిజ్యం, అగ్రికల్చర్ లేదు, బ్యాంకింగ్ సిస్టమ్ లేదు, మరి అవన్నీ జీవిస్తున్నాయి కదా, జీవించటం లేదా? పక్షులు జీవిస్తున్నాయి, జంతువులు జీవిస్తున్నాయి. ఆ జంతువులన్నీ ఆకలి చావుల్సి వస్తున్నాయని నేను ఎక్కడా చదవలే. ఎక్కడా ఆ జంతువులకి సంపాదన లేదు, ఉద్యోగం లేదు, ఎంసెట్ ఎగ్జామ్స్ లేవు, బీబీఎంలు లేవు, బీసీఏ కోర్సులు లేవు, గాడిదలకి లేవు, ఆవులకి లేవు, పందులకి లేవు, ఎవరికి లేవు. కానీ అవంతా కూడా జీవిస్తూనే ఉన్నాయి. బాగానే జీవించటం కూడా ఎలా జీవిస్తున్నాయి? ప్రకృతికి ధర్మానికి అనుగుణ్యంగా జీవిస్తున్నాయి. మనిషి రెండు రకాల దౌర్భాగ్యుడే. ఒకటి, వాడి జీవిత విధానం ప్రకృతికి అనుకూలంగా లేదు. పిచ్చి పిచ్చి పనులు ఎన్ని చేయగలడో వాడు ప్రకృతికి విరుద్ధంగా అన్ని చేస్తాడు. రెండోది, ప్రకృతి మీద వాడికి నమ్మకం లేదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్తోత్తిష్ట పరంతప. సాధకుడికి ఇచ్చేటటువంటి భగవద్గీత అద్భుతమైనటువంటి ఒక వరదానమే అనుకోవచ్చు. దాన్ని వరం నువ్వు ఇచ్చేయి, నువ్వేమీ భయపడకు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని నువ్వు లేచి నుంచుంటే ఏది నీకు అడ్డు రాదు. ఉదాహరణ ప్రహ్లాదుడే. మళ్ళా హిరణ్యకశిపుడు లాంటి మహాతపస్సు ఏమీ చేయలేకపోయాడు ప్రహ్లాదుణ్ణి. అయితే మాకెందుకు కష్టాలు వస్తున్నాయి మాస్టారు? గాయత్రి మొదలెట్టే అప్పటి నుంచే కష్టాలు మాస్టారు. పాపం అంతవరకు వాళ్ళు
కష్టాలంటే ఏమీ అడగాలట పాపం. వాడు తినే భగవంతుడు పూజ మొదలెట్టారు, ఇంకా భగవంతుడు వాడి మీద కోపం వచ్చింది, ఆయన హిరణ్య కశిపుడు కదా భగవంతుడు. ఎంత మూర్ఖత్వం మన ఆలోచన సరళే, ఎంత కుచితమైనటువంటిదో, ఎంత నీచాతి నీచమైనటువంటిదో. ఎందుకది నీచాతి నీచమైందంటాను అంటే, నేను భగవంతుడి యొక్క అపార అనుగ్రహంతో ఇంత అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని పుట్టి పొంది భగవంతుడి అనుగ్రహంతోనే మనం జీవిస్తూ ఆయన్ని మనం ఆడిపోసుకోవడం, ఆయన వల్ల మనకు కష్టాలు వస్తున్నాయని. ఎవరి అనుగ్రహం వల్ల అయితే మనం జీవించి ఉన్నాము, ఎవరి అనుగ్రహం వల్ల అయితే మానవ శరీరాన్ని మనం పొందాము, ఎవరి అనుగ్రహం వల్ల అయితే ఈ విధమైనటువంటి ఆలోచన సరళిని మనం పొందగలుగుతున్నాము. దదామి బుద్ధి యోగంతం, ఈ విధమైనటువంటి ఆలోచనలు మనంతట మనలోకి రావు, జాగ్రత్త, అది అర్థం చేసుకోండి. ఇక్కడ కూర్చుని మనం భగవద్గీత గురించి చదువుకుంటున్నాం అంటే ఇదేం మన ప్రతాపం కాదు, అనేక కారణాల వల్ల ఇది ఆగిపోవచ్చు. నిన్ననే ఆగిపోతుంది అనుకున్నాను నేను చాలా సార్లు. అంటే అది ఎవరి ప్రతాపం? అది వాడు ఒప్పుకుంటున్నాడు ఇది జరగాలి, ఇది తెలియాలి అని. మీరు రావాలనుకుంటారు, విపరీతమైనటువంటి వర్షం పడిపోయింది అనుకోండి, వర్షం వల్ల రాలేము, నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఊరు వెళ్ళాలి అనుకుంటే వర్షం ఆపదు, భగవద్గీత వర్షం వల్ల రాలేము, నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఊరు వెళ్ళాలి అనుకుంటే వర్షం ఆపదు, భగవద్గీత వినటానికి రావటానికి మాత్రం వర్షం గ్యారంటీగా ఆపుతుంది. అంటే మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామో దాన్ని బట్టి తెలుస్తుంది కదా. క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్తోత్తిష్ట పరంతప, ఆ పదం ఏ ఉద్దేశ్యంతో గీతాచార్యుడు వాడాడో చూసుకోండి. భౌతికమైనటువంటి కోరికలు, భౌతికమైనటువంటి సమస్యలు వల్ల నేను ఈ సాధన చేయలేకపోయాను అని అన్నామంటే నీ అంత పరమ దొంగ అవడు లేదంటాడు మూడో అధ్యాయంలో చెప్తాడు. నువ్వు దొంగవే అంటాడు, ఆ మాటే వాడతాడు. మూడో అధ్యాయం మనం చదువుకున్నప్పుడు ఆ మాట చాలా ఆనందంగా ఉంటుంది వినటానికి, గురువులు తిట్టినా బాగుంటుంది అది. అంటే ఏం చెప్తాడు అంటే, నీకోసమే నువ్వు వండుకుంటే నీ అంత పరమ దొంగ ఎవడూ లేడు అంటాడు. మానవులు వండుకునేది వాళ్ళ కోసమా ఇంకోళ్ళ కోసమా? ఇంతవరకు ఇంకోళ్ళ కోసం వండే మానవుని నేను చూడలేదు. తక్కువ మంది జవాబు చెప్తారు ఇంకోళ్ళు, హోటల్ వాళ్ళు ఉన్నారు కదా సార్ వాళ్ళు ఇంకోసమేగా వదుకుతారు. అవునా, నిజంగా వాళ్ళు ఇంకోళ్ళ కోసం వండుతున్నారా? కాదు కదా, వాళ్ళ కోసమే అంచేత ఆ భావన చక్తోత్తిష్ట పరంతప, చక్తోత్తిష్ట పరంతప, లే నిద్ర లే, నువ్వు ఈ విషాదంలో నువ్వు ఉండొద్దు, అవగాహన చేసుకో. బాహ్య జగత్తులో ఏ విధమైనటువంటి పరిస్థితులున్నా కూడా నిన్ను ఈ దారి నుంచి మళ్లించటానికి సాధ్యపడదు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోక్కర్లే, అదొక మానసిక స్థితి అంతే. మానసిక స్థితి కోసం మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి రావక్కర్లే. మరి ఇది చెప్పారు కదా మాస్టరు, బానే ఉంది, మళ్ళీ మీరే చెప్పారు, కావాలంటే టేపులు పెట్టాం మేము సాక్ష్యం, ఇక్కడికి వచ్చి కూర్చునే 5 నిమిషాలైనా ఉన్నా చాలు. ఎందుకంటే ఈ భావన అంత సులభంగా ఇంట్లో తెచ్చుకోలేం కనుక. ఇంచేత ఈ వరదానాన్ని మనం పొందుతో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. వెళ్తే సాధకుడున్నాడే వాడికి డౌట్స్ మీద డౌట్స్. అర్జునుడు వాచ, కదం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోచ్ఛామి పూజార్హ వరిసూదన. భీష్ముడు ద్రోణుడు ఇద్దరూ నా ఎదురుకుండా ఉన్నారు, వాళ్ళు పూజింపదగిన వాళ్ళు కదా. భీష్ముడు తాత ఎత్తుగుని పెంచాడు, ముఖ్యంగా దుర్యోధనులో వాళ్ళు వీళ్ళ మీద అపకారం చేయటానికి కావాల్సిన ప్రయత్నాలు ఇవి చేస్తూ ఉంటే ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను చిన్నప్పటి నుంచి చాలా సార్లు వాళ్ళకి తోడుపడ్డాడు భీష్ముడు. ద్రోణుడు సరే సరే, నిన్ను మించినటువంటి విలుకాడు అసలు ప్రపంచంలో ఉండడు, నిన్ను అంత గొప్ప విలుకాడినిగా చేస్తాను అని ఆశీర్వదించి అంత గొప్ప విలుకాడుగా చేసినటువంటి గురువు, వాళ్ళిద్దరి మీదనా నేను బాణాలు వెయ్యాలి? పుష్పాలతో పూజించవలసినటువంటి వాళ్ళ మీద బాణాలు ఎలా వేస్తాను నేను? సాధకుడికి కూడా అదే ప్రాబ్లం వస్తుంది. నా తల్లిదండ్రులున్నారు, మా పెద్దలున్నారు, మా పిల్లలున్నారు, మా బాధ్యతలున్నాయి. చిన్న కథ చెప్పాడు రమణ మహర్షి, దీనికి విజయవాడ స్టేషన్లో జరిగిందట ఈ సంఘటన. పరిగెట్టుకుంటూ వచ్చాడు. తల మీద పెద్ద పెట్టి పెట్టుకుని ఒకడు, చాలా పెద్ద పెట్టుకుని రైలు ఎక్కాడు. రైలు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇంకా తల మీద ఎందుకు పెట్టుకున్నా బాబు, బరువు కింద పెట్టి అన్నాడు. నా బరువే మోస్తోంది ఈ రైలు, నా పెట్టి బరువు కూడా ఈ రైలు మోస్తే ఎట్ట అన్నాడు. మనం మోస్తున్నాం అన్నమాట ఈ బరువులంతా, పిల్లలది, భార్యది, గురువులది, తల్లిదండ్రులది, మనం మూసేది, మనం ఆ మూసేదే. ప్రకృతిలో ఈ అనంతమైనటువంటి కాల పరిమాణములో ఏది ఎప్పుడు ఎలా జరగవలసి ఉంటుందో అలా జరుగుతూ ఉంటుంది. ఆ కాల ప్రవాహంలో రెండు ఆకులు కలిసిపోతాయి, కొంత దూరం ప్రయాణం చేస్తే మళ్ళా ఆకులు విడిపోతాయి. ఆకులకి కనుక ఆలోచించే శక్తి ఉంటే, ఒక ఆకు ఇటు నుంచి వస్తుంది, ఇంకో ఆకు ఇటు నుంచి వస్తుంది, రెండు కలిశాయి, ఏమనుకుంటాయి, కాల ప్రవాహం వల్ల కలిశాయనుకో, నేను ఆ ఆకు వైపు వెళ్తున్నాను, ఆ ఆకు నా వైపు వస్తుంది, పెళ్లి చూపులు అన్నమాట నిర్ణయించుకున్నారు. రెండు కలిశాయి ఆకులు, కాల ప్రవాహంలో రెండు కలిసి వెళ్ళాయి. ఎన్నో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఈ మధ్య చిన్న చిన్న సుడిగుండాలు వస్తూ ఉంటాయి. ఒక ఆకు అటు వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక ఆకు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ పెద్ద దూరం అవ్వవు, మళ్ళా ఆకులు కలిసి వెళ్తూ ఉంటాయి. కానీ అవి కలిసి కూడా వెళ్తానికి కారణం ఏంటి, కాలము. చివరికి ఏమవుతుంది, ఎప్పుడో వాటి ఒక గట్టు దగ్గర ఆగిపోతుంది, గడ్డి పోసు ఏదో తగులుతుంది, అక్కడ ఆగిపోతుంది ఒక ఆకు. రెండో ఆకు ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతుంది. ఆ ఆకు అక్కడ ఆగిపోవటం, రెండో ఆకు ఇంకా ముందుకు వెళ్ళిపోవటం, కారణం ఎవరు, కాలం. కానీ ఆగిపోయిన ఆకు ఏమనుకుంటుంది, గడ్డిపోచ నేను పట్టుకున్నాను, ఈ గడ్డిపోచ నా కోసమే అక్కడ వచ్చింది. రకరకాలైనటువంటి ఆలోచనలు, ఉదాహరణ అర్థం చేసుకోండి, అంతకంటే మీ జీవితాలలో ఏ విధమైనటువంటి విలువలు లేవు, ఏ విలువలు లేవు, అది మనం ఇచ్చుకున్నటువంటి విలువ. ఆ మనం ఇచ్చుకున్నటువంటి విలువకి భగవంతుడి మీద దోషారోపణ చేస్తే ఎవడేం చేసుకుంటాడు, నువ్వు ఇచ్చుకున్న విలువ దానికి, బంగారానికి విలువ ఎవడిచ్చాడు, మనం ఇచ్చాం బంగారానికి విలువ. ప్రపంచంలో ఏ జంతువు దగ్గరికైనా బంగారం పెట్టండి, చచ్చినా ముట్టుకోదు ఆ జంతువు. మనం తిండి బంగారం రెండు పెట్టండి, తిండి వదిలేస్తాం బంగారం పట్టుకుంటాం. పరమ మూర్ఖుల మానవ జాతులు, నాకు చాలాసార్లు అనిపిస్తున్నది, ఆ మూర్ఖత్వానికి అంతు లేదు అసలు. మనం ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఇవంతా కూడా మనమే కాకుండా 800 కోట్ల మందికి ఈ రోగం అంటించాం, మానవ సమాజానికి ఈ రోగం అంటించాం. ఈ రోగం అంటించి ఇప్పుడు పీక్కోలేక చూస్తున్నాం మనం, ఏం చేయాలి ఏం చేయాలి. రోగగ్రస్తుని మనం ఏం చేయగలం, మనం ఏం చేయలేము. ఈ భావన ఆ మహాకాల చక్రములో విపరీతమైనటువంటి సుడిగుండాలు ఏర్పడుతూ ఉంటాయి, ఆకులు కలిసిపోతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ ఇవంతా కూడా కాలము వల్ల మాత్రమే జరుగుతున్నాయి తప్ప ఇంకెవ్వడూ కాదు. కాలోస్మి లోకక్షయకు ప్రవృద్ధో ఋతేపిత్వా భవితావానుభూయ, కాలాన్ని నేనే, ఆ కాలమే ఇదంతా జరిపిస్తున్నది. జరిపిస్తున్నప్పుడు ఈ కాలము, మనము మూర్ఖంగా మనం ఇదంతా చేస్తున్నాం అనుకుంటే కాలుడు ఏం చేస్తాడో నవ్వుకుంటాడు. అందుకే శ్రీకృష్ణ చాలా సీరియస్ గా చూడమంటాను నేను. మూర్ఖుడు వాడు మృత్యుకి దూరంగా పారిపోతానంటున్నాడు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు వాడు, మృత్యు దగ్గరికే పోతున్నాడు. కానీ ఎవరైతే మృత్యు యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకుంటారో, మీరు జాగ్రత్తగా గమనించుకుంటే సహజంగానే మీకు అర్థమవుతుంది మృత్యు అనేది లేదు అని. మృత్యు అనేటువంటిది లేదు, మృత్యు అనేది ఉంది అనేది మీ భ్రమ. ఆ భ్రమను ఎలా దూరం చేసుకోవాలి, పాములా కనిపిస్తోంది అక్కడ తాడు, పాము అది మీ మనస్సుకి, అది తాడు, అది కాదురా బాబు, అది తాడు కాదు పాము. ఎన్నిసార్లు మనం కొట్టుకుంటే తాడు పాము తాడు పాము తేలేదు, ఇది నేను ఎన్నిసార్లు కొట్టుకున్నా ఒకటే, అది వాడు విండి, అది దగ్గర కడమంటే వాళ్ళు ఏదో ఒక ప్లాన్ వేసాను, పెద్ద ప్లాన్ వేసావు అసలు, ఇదో దచ్చి ఛాన్స్ దొరికింది కాబోలు నిన్ను అడ్డు తీసుకోవడానికి, నన్ను ముట్టుకోమంటావు. ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే మీరు దాన్ని ఫేస్ చేయాలి. మొత్తం యోగ సాధన చావుని ఎలా ఫేస్ చేయాలో చెప్తుంది. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, హౌ టు ఫేస్ డెత్. అందుకే యామిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్తిర్ సంయమి రెండో అధ్యాయంలో మనం చదువుకుంటాం, చివరి శ్లోకానికి మూడు శ్లోకాలు నాలుగు శ్లోకాలు ముందు. అంచేత ఆ రాత్రి పూట మీరు ఎప్పుడైతే ఆ నిద్రలోకి వెళ్తున్నారో, మీ శరీరంలో శ్వాస వెళ్తున్నప్పుడు శ్వాసలో ఏ విధమైనటువంటి మార్పు వస్తే మీకు నిద్ర వస్తుందో మీరు పట్టుకోగలిగితే, మీరు కావాలంటే నిద్రపోవచ్చు, కావాలంటే మెలకుగా ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా దీన్ని అర్థం చేసి మీరు ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్తాను, ఇందులో మీరు చేయవలసింది ఏమీ లేదు. ప్రతిరోజు మీరు నిద్రపోతారు, ఇవాళ నిద్రపోండి. నిద్రలో ఏ విధమైనటువంటి తేడా రాదు. నేను ఇచ్చే సలహా ఏంటి, మీకు శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటకు వస్తోంది, శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. ఈ శ్వాస పీల్చే విధానంలో మార్పు వస్తే నిద్ర వస్తుంది. నిద్రపోతున్న వాళ్ళ శ్వాస చూడండి, మన శ్వాస చూడండి, మీకు నేను చెప్పింది అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, నిద్రపోతున్నటువంటి వాడి శ్వాస మెలకుగా ఉన్నటువంటి శ్వాస చాలా తేడా ఉంది. అంచేత దొంగ నిద్ర ఈజీగా పట్టేయచ్చు. వాడు ఎంత నటించినా మీకు ఆ శ్వాసలోని తేడా తెలిస్తే మీరు గమనించుకోండి. ఈసారి ఎవరైనా పడుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా, మన ఇంట్లో అయితే ఇంకా ఈజీ, ఎందుకంటే వాళ్ళని మనం చూసుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు నిద్రపోయినప్పుడు శ్వాస ఎలా పీలుస్తున్నారు, మెలకుగా ఉన్నప్పుడు శ్వాస ఎలా పీలుస్తున్నారు. మెలకుగా ఉన్నప్పుడు కూడా నిద్రపోతున్నప్పుడు పీల్చినట్టు మీరు శ్వాస పీల్చుకోగలిగితే మీకు మృత్యువు రాదు. అది భగవద్గీత 8వ అధ్యాయంలో చెప్తుంది. మీకు మృత్యువుని దాటటానికి మీరు పెద్ద గందరగోళం ఏం పడక్కర్లే. ఏ విధమైనటువంటి శ్వాస మీరు నిద్రపోతున్నప్పుడు పీల్చుకుంటున్నారో అదే విధమైనటువంటి శ్వాస మీరు మెలకుగా ఉండి పీల్చగలరు. అదెంతసేపు మాస్టర్ విషయం అంతేనా, చేస్తూ తెలుస్తున్నారు అంతేనా, కమునో కాదో. కాని ప్రకృతిలో ఏది అసంభవం కాదు, కష్టం కాదు. నిరంతరము మనస్సు దాని మీద ఉండాలి. ప్రతిరోజు మీరు నిద్రపోయేటప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడటం, ఏదో ఆలోచిస్తూ కోపాలు తెచ్చుకోవటం, వాడు నన్ను ఇలా అంటాడా, రేపు ఛాన్స్ దొరుకుతుంది కదా, వాయిస్తా రేపు, ఎక్కడ పోతాడు వాడు అలా కోపం. లేకపోతే మీకు ఇష్టమైన వాడు ఎవరైనా వస్తున్నా అనుకోండి, రేపు వాడు వస్తాడు ఇలా మాట్లాడు. రెండు పాజిటివ్ నెగిటివ్, అది ఆలోచించకుండా కేవలము మీరు మీ శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టుకుని పడుకోవటానికి ట్రై చేయండి. చెయ్యాలి మీరు. అంతే తప్ప నేను ఎన్నిసార్లు మీకు ఇది చెప్పినా మీకు లాభంలే. ఇది చేయటానికి మీరు ఏ ఊరెళ్ళాలి, ఏ ఊరెళ్ళాలి ఈ సాధన చేయటానికి? తిరుపతి వెళ్ళాలా, ఋషికేశ్, హరిద్వార్, ఏ ఊరు వెళ్ళక్కర్లే. మీరు పడుకోవాలంటే కరెక్టే చెప్పారు మాస్టర్, రైట్. ఇప్పుడు కాదు, మీరు ఇంటికి వెళ్ళాక పడుకునేటప్పుడు ఇది చేసుకోండి సాధన. దాని గురించి ఈ రాబోయేటటువంటి శ్లోకాల్లో చెప్తున్నాడు. ఈ గురువుల్ని, ఈ ద్రోణాచార్యుల్ని, వీళ్ళని నేను చంపను, చంపలేను. పూజ చేయటానికి వాళ్ళకి అర్హత ఉంది. ఎక్కడొచ్చిన వీడికి గందరగోళం అంతా నేను ఇంతసేపు చెప్పింది అర్థమైంది కదా. కాలచక్రంలో వీళ్ళందరూ సన్నిధిలో మాత్రమే తప్ప వీళ్ళు గురువు కాదు, వాడు శిష్యుడు కాదు అనేటటువంటి భావన అతనికి రాలేకపోయింది. నవ్వుతో తము వాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్య విషీదంతమిదం వచః. రెండు సేనల మధ్య విచారముతో నేను యుద్దము చెయ్యను అని కూర్చున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా అన్నట్ట, నవ్వుతో. నిజం తెలుసున్న వాడికి, అవగాహన ఉన్నటువంటి వాడికి వీళ్ళు పూజార్హులు, వీళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు, వీళ్ళు బంధువులు, ఇదంతా నవ్వు తెప్పిస్తాయి వాళ్ళకి. శ్రీకృష్ణుడికి నవ్వు వచ్చింది. అశోచ నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాశూన గతాశూంశ్చ నాను శోచంతి పండిత. ఒక్కొక్క శ్లోకము మీరు మనస్సులో కనుక అలా దింపేసుకుంటే అసలు మీ జీవితాలలో కష్టాలు అనేవి ఉండవు, దుఃఖం అనేదే ఉండదు. ఇంకేంటే కష్టము దుఃఖము అనేది మానసిక స్థితులు మాత్రమే అర్థం చేసుకోండి. చాలాసార్లు నేను చెప్తాను, అది కష్టము సుఖము బయట లేవు. చిరంజీవి పిక్చర్ అంటే మీరు చిరంజీవి ఫ్యాన్ అయి ఉంటే, ఫ్యాన్ కాకపోతే మళ్ళీ అది మీకు కష్టమే. చిరంజీవి ఫ్యాన్ అయి ఉంటే ఎండాకాలంలో ఇలాగ వర్షం కురవకుండా ఎండ మండించేస్తూ ఉంటే పిక్చర్ రిలీజ్ అయింది. టికెట్ కావాలి, పొద్దున్నే 8 గంటల లైన్ లో వెళ్ళిపోతాను, మీరు టిఫిన్ చేసి వెళ్ళండి అని పాపం ఇంట్లో చెప్తుంది. టికెట్ టిఫిన్ చేయం, వెళ్ళిపోతాం, లైన్లో నుంచి ఉంటాం. సరే టికెట్ ఎప్పుడు ఇస్తాడు వాడు? 11 గంటలకు ఇస్తాడు. కానీ మనం ముందే లైన్లో నుంచి ఉంటాం, లేకపోతే ఇదిగిపోతున్నాయి. ఈ లోపల మనకంటే బలవంతుడు వాడు వస్తాడు, వాడు కాస్త వస్తాడు. ఒప్పుకోంగా చిరంజీవి పిక్చర్ మిస్ అయిపోతాం, లైన్లో ఉంటాం, బట్టలు చిరుగుతాయి, ఏం పర్వాలే. ఎలాగో అలాగా క్యూలో దగ్గరికి వెళ్ళాం, ప్యాంటు కూడా చిరిగింది. పైనుంచి సూర్యుడు స్పెషల్, చిరంజీవి పిక్చర్ అతనికి చూడాలని ఉందేమో. తీవ్రమైనటువంటి వేగంతో కిరణాలు పంపిస్తూ ఉంటాడు, చోట్లు కక్కుంటూ ఉంటాం. పొద్దున్న 8 గంటల క్యూలో ఉన్నాం, అది మర్చిపోకండి. ఈ మధ్యన మనం మంచినీళ్ళు కూడా తాగలే, ఎందుకు తాగలే? మంచినీళ్ళు తాగితే లైన్ పోతుంది, టికెట్ దొరకదు. సరే టికెట్ సంపాదించుకున్నాం, లోపలికి వెళ్ళాం. పొద్దున్న 8 నుంచి 12 గంటల వరకు మీరు కష్టపడ్డారా సుఖపడ్డారా అన్నది మీరు నిర్ణయించాలి నాన్న. అది కష్టం అయ్యంటే మీరు చేయరు. మీరు ఎందుకు చేశారు? ఇష్టపడి చేశారు, అది మీకు ఇష్టమే. అది అశోచానన్వశోచస్తే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. నువ్వు చాలా పండితుల్లా చెప్తున్నావు ఈ గురువు పూజించాలి, వీళ్ళని నేను బాణాలతో ఎలా కొడతానని. అసలు ఎవరిని పూజించాలో, ఎవరిని పూజించకూడదు, ఏది నిజమో ఏది అబద్దమో తెలిసిన వాడి వలే నువ్వు మాట్లాడుతున్నావు. గతాశూన గతాశూశ్చ నాను శోచంత పండిత. జరిగిన దానికి, జరగబోయేదానికి, జరగవలసిన దానికి, దేనికి కూడా పండితులు విచారించరు. ఎందుకు విచారించరు? జరగవలసినది ఏదో అదే జరుగుతుంది ఎప్పుడు. దానికే మన భాష ఏంటి, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీకు మనసులో నిజంగానే ప్రకృతికి అంతా తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా ఏ విధమైనటువంటి పని చేయించుకోవాలో ప్రకృతికి తెలుసు అనేది మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చేశాక ఇంకా మీకెందుకు బాధ? కానీ మీరేం చేయాలి? బాధ్యత, చేయవలసినటువంటి పని మీరు చేయాలి. ఆ చేయవలసినటువంటి పని చేయటం మానేస్తాం, మిగతా అంతా చేస్తాం. ఆఫీసులో ఆఫీస్ వర్క్ చేయాలి, అప్పుడు రామా రామా అనుకుంటాం. వంట చేయవలసినటువంటి టైంలో మాస్టర్ నేను రామా రామా అనుకోవచ్చా? కూడదు. ఎలాగా, ఎలా కుదురుతుంది? అది కుదరదు. అది పూజ చేయవలసిన టైంలో నేను వంట చేయలేదే, పిల్లలకి ఆకలిస్తుందేమో, ఆఫీస్కి వెళ్లే టైం అయిపోయిందేమో, అంచేత ఏం చేయాలి? పూజ గబగబ చేయాలి. మనం ఆఫీస్ పంపించుకున్నాక స్థిమితంగా చేసుకోవచ్చు కదా. స్థిమితంగా ఎలా చూసుకోవాలి? మళ్ళా 12 గంటలకి సిటీ కేబుల్ వస్తుంది, పూజ అది అయిపోతే గందరగోళం. ఎలాగో అలాగా వదిలేం చేసుకుంటే ఈ పీడ పూజ ఎలా అంటే అదో అలవాటు. అది ఉదయం వచ్చిన గొడవ ఏంటంటే అది మింగాలయం కక్కాలయం అలాంటి అయింది మన పూజలు. వదిలేస్తే ఏం ప్రమాదం? లేకపోతే మనం ఎప్పుడో వదిలేసి ఉండేవాళ్ళం. మనం ఎందుకు వదలటం లేదు అంటే మన భయం ఏంటంటే వదిలేస్తే ఏమవుతుంది, ఎందుకంటే భగవంతుడికి ఇదే పని, వీడు వదిలేస్తాడా వీడు మొట్టికాయ ముట్టాలి అంటే. భగవంతుడికి మనం ఎంత తుచ్చులమో ఎంత అల్పులమో భగవంతుడి దృష్టిలో మనకు అర్థం కావటం లే. మన దృష్టిలో మనం చాలా గొప్పవాళ్ళం. ఈ విశాలమైనటువంటి సృష్టిని మీరు గమనించుకోండి, ఆ సృష్టిలో మీరెంత, మీరు పూజ చేయకపోతే ఎంత, చేస్తే ఎంత? పండితాహ, ఇది కనుక మీకు అర్థమైపోతే మీకు అసలు గందరగోళం ఉండదు. అయితే పూజ మానేయొచ్చా మాస్టర్? హాయిగా మానేయొచ్చు. ఎలాగో మీరు మానేయాలనుకుంటున్నారు, మళ్ళా నా మీద ఎందుకు పడేయటం? మానేయండి, మళ్ళా నా వంక పెట్టి మానేయకండి. కానీ నేర్చుకోదలుచుకుంటే, సాధన చేసుకోదలుచుకుంటే, దాంట్లో ఉన్నటువంటి డెప్త్స్, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఆలోచించుకునే ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, భౌతిక జీవితములో దేని గురించి బాధపడకూడదో దాని గురించి బాధపడుతో మేము సాధకులు అనేటటువంటి లేబుల్ తగిలించుకోకండి. అది ముందు మనం చూసుకోవాలి. చేత కావటం లేదు, ఏం చేయాలి? కనీసం నేర్చుకోండి, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. నేను ఇలా జరుగుతుంది అనుకున్నాను, అలా జరగలేదు, ఇట్స్ ఓకే. లాభం వస్తుంది అనుకున్నాను, లాభం రాలేదు, ఓకే. పిల్లవాడు బాగా చదువుకుంటాడు అనుకున్నాను, చదువుకోలేదు, ఓకే. బాగా చదువుకున్నాడు, ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఎందుకు రాదు? ట్యూషన్స్ పెట్టించా నేను. నువ్వు ట్యూషన్స్ పెట్టించడం వల్లే వాళ్ళకి ఫస్ట్ క్లాసులు అవి వస్తే అందరికీ వచ్చేసి ఉండేవి, ఎందుకు మీ సార్ తిప్పుకోవటం? మరి అయితే పెట్టించొచ్చా పెట్టించకూడదా? మీరు చెప్పేయండి మాస్టర్, ఇప్పటి నుంచి ట్యూషన్స్ మారేస్తాను రోజు 500 రూపాయలు 600 రూపాయలు. మళ్ళా అక్కడ ఏంటి, మళ్ళా అక్కడ ఏంటి, అదే ప్రాబ్లం. చెయ్యవలసింది చేస్తూ జరుగుతోంది, దాని మీద మీరు వ్యధ చెందకండి. ఇది చాలా భగవద్గీతలో మనకి మొట్టమొదట అందించినటువంటి సూత్రం. అన్ని కరెక్ట్ గా చేయాలి, మీరు మిగతా వాళ్లకంటే చాలా బాగా చేయాలి. భౌతికమైనటువంటి కోరికలు ఉన్న వాళ్లకంటే ఎక్కువ ఆవేదన పడుతూ చేస్తున్నారా? ఇంచేత ఎక్కువ ఆవేదన పడుతూ చేస్తున్నారా? మనం ఇంకొక ఫార్ములా కూడా చెప్పుకున్నాం, ఏదైనా ఒక పని చేయవలసి ఉంటే ఆ పనిని ఎప్పుడు చేయాలి? తాక్షణమే చేయాలి, ఎప్పుడో కాదు చేయటం. అందుకే మన వర్షం కురుస్తున్నా ఫోన్ కాల్ చేయాలంటే ఏం చెప్పాను, తడుస్తూ వెళ్ళు. అక్కడ ఫోన్ కాల్ ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫోన్ చేయాలి అని మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని తక్షణమే, అయితే ఎదుటింటి వాడిని పొడిచేయాలనుంది మాస్టారు, తక్షణమే అది వద్దు. మళ్ళా మీరు కామన్ సెన్స్ ఉపయోగించండి, చేయవలసినది ఇతరులకి బాధ కలిగించినటువంటి పనులు తక్షణమే చేయటం అలవాటు చేసుకోండి. అశోచానన్వ శోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాశూశ్చ నాను శోచంతి పండితా. ఈ ఒక్క శ్లోకాన్ని మనం మననం చేసుకుని మన మాటలలో మనం చెప్తున్నటువంటి విషయం నిజంగా మనం నమ్మి చెప్తున్నావా? ఆ భగవంతుడే ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు అంటాం, నమ్మారా మీరు? నిజంగా మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది మాస్టరు, అయితే మీరేం చేయాలి? పని మానేయాలా? చెయ్యాలి. భగవంతుడే మీకు బుద్ధి ఇచ్చాడు, భగవంతుడే పని చేయగలగటానికి కావలసినటువంటి శరీరం ఇచ్చాడు, భగవంతుడే మీరు పని చేయగలిగేటటువంటి ఆరోగ్యం ఇచ్చాడు. మనకు ఆరోగ్యం ఇవ్వలేదనుకోండి, కదలలేని స్థితిలో ఉన్నాం అనుకోండి, మీరు బాధ్యతలు ఏం నిర్వర్తించగలరు? నిర్వర్తించలేరు. ఆ స్థితి ఎవరు ఇచ్చాడు? అదే భగవంతుడే ఇచ్చాడు. మళ్ళా బ్యాక్టీరియా వచ్చింది మాస్టర్, వైరస్ వచ్చింది, ఎలర్జీ వచ్చింది, దానివల్ల వచ్చింది కాదు. మరొకటి మందు వేసుకోవాలక్కర్లేదా? మందిచ్చే డాక్టర్నే భగవంతుడే సృష్టించాడు, మందుల్ని కూడా భగవంతుడే సృష్టించాడు. కామన్ సెన్స్ ఉపయోగించుకుంటూ ఈ శ్లోకాన్ని మీరు మననం చేసుకుంటూ రేపు దీన్ని పూర్తిగా మధించుకుని రండి. మీరు ఏంటా మంధన? అశోచానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాశూశ్చ నాను శోచంతి పండిత. 10 ఏళ్ల కిందట మాస్టరు ఎన్ని బాధలు పడ్డాము, ఇప్పటికీ గుర్తుందది. గతాశూన గతాశూశ్చ ఏంటి అప్పుడు బాధలు పడుతూ, ఇప్పుడు ఎందుకుట? నేను ఎంత బాధపడ్డాను తెలుసా? నీకేం తెలుసురా? ఓరి నాయనోయ్, అంటే ఏం చేయమంటారు? భావం అర్థమవుతుంది కదా శ్రీకృష్ణుడిది. నువ్వు కష్టాలు పడ్డావు, సుఖాలు పడ్డావు, ఆ రోజు పడ్డావు, ఆ క్షణం పడ్డావు, మర్చిపో దాని గురించి. నువ్వు అసలు ఏమీ వద్దు, నేను కష్టాలు కానీ అది గుర్తుంచుకో, ఆ తప్పు మళ్ళా చేయకు. ఇప్పుడున్నటువంటి జీవితంలో నీకున్నటువంటి వనరుల్ని పెంచుకో, నీకు సాధ్యమైనంత సుఖంగా ఉండటానికి ప్రయత్నించు, అందులో తప్పేం లేదు. కానీ పక్కింటి వాడి కంటే నేను సుఖంగా లేను గనక నేను బాధపడతాను అంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? ఎవడో ఏం చేయలేడు. ఆ తప్పు మాత్రం మనం చేయకుండా దుఃఖింపదగని వారిని గూర్చి నీవు దుఃఖించుచున్నావు, పైగా పండిత వచనములు పలుకుచున్నావు. పండితులగు వారు గతించిన వారిని గురించి గాని జీవించి ఉన్న వారి గురించి కాని శోకింపరు. ఈ భావాన్ని మనస్ఫూర్తిగా ఉంచుకుని కాసేపు మౌనంగా ఉండండి, గబుక్కుని కదలకండి. భగవద్గీత సాధన, భగవద్గీత వినేటప్పుడు రెండు పనులు మీరు చేయాలి. దాని ప్రముఖ లాభాలు అనిపించంటే 10 నిమిషాల ముందే రావాలి మీరు, ఆ మానసిక స్థితి ఉంచుకోండి. తర్వాత 10 నిమిషాల పాటు ఆ మానసిక స్థితిలో ఉండిపోయి ఇంకా మానసిక స్థితిని కొనసాగించడానికి ట్రై చేయకండి. ఇంకా అయిపోయింది అనుకోవద్దు, కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ 18 అధ్యాయులు పూర్తయ్యే లోపల మొత్తం ఆ 18 స్థాయిలు వచ్చేస్తాయి మీకు. అంచేత ఏంటి ఇంకా అర్జున విషాదం ఏం లేదు, విషాదం ఏంటి, శోకింప దేనికి శోకిస్తాం, గతించిన దానికైనా శోకిస్తాం, జరగబోయే దానికైనా శోకిస్తాం, జరుగుచున్న దానికైనా శోకిస్తారు. మీరు ఒకే ఒక లైన్ లో చెప్పేశాడు శ్రీకృష్ణుడు, నువ్వు అసలు దేని గురించి శోకించవలసినటువంటి పని లేదు, కాలచక్ర భ్రమణములో ఎప్పుడు ఏది ఎలాగ ఎక్కడ జరగాలో అలాగే జరుగుతుంది. నీ పాత్ర కూడా నువ్వు ఇష్టపడైనా పోషిస్తావు, ఇష్టం లేకపోయినా పోషిస్తావు. ఇష్టం ఉండి పోషిస్తే ఋషుల నారదుడు వాళ్లలాగా ఆ కార్యక్రమానికి తగిన చోటకి నిన్ను పంపిస్తాడు. నువ్వు చేస్తున్న పని భగవంతుడికి ఇష్టం లేకపోతే నూరు ముయించేస్తాడు బాణాసురుడు. అంచేత ఏది రైట్ ఏది తప్పు, రెండు రైటే. భగవంతుడు ఏది చేశాడో అది కరెక్ట్, దేని గురించి శోకించవలసినటువంటి పని లేదు అనే మానసిక స్థితి ఉంచుకోమని చెప్తున్నాను నేను. ఇది ఆ మానసిక స్థితి మీరు ఆలోచించుకోండి. ఇవాళ మీరు నేర్చుకున్నది అది. మరి అవుతూ ఏంటి, ఇప్పుడు ఇక్కడ కూర్చోమన్నాడు, ఇలాగా కూర్చుంటున్నాం అంతే. స్వస్తి.